ఈనాడు మనము చేసుకునేటటువంటి కార్యక్రమాలన్నిటికీ ఆధారమైనటువంటి కార్యక్రమాన్ని జ్ఞానయజ్ఞము అంటాం మనం. జ్ఞానయజ్ఞము, ఈ జ్ఞానయజ్ఞంలో గురువులు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ముఖ్యంగా భారతదేశానికి అంతట గురువులు సర్వసమర్థులు కావచ్చు, సర్వజ్ఞులు కావచ్చు, సర్వవ్యాపకులు కావచ్చు, చాలా శక్తివంతులు కావచ్చు, అడవిలో ఉండేటటువంటి ఆటవీకుల కంటే ఈనాడు ఉన్నటువంటి సైంటిస్టులు ఖచ్చితంగా సర్వసమర్థులే కదా. అడవిలో మారుమూల ప్రాంతాల్లో ఆఫ్రికన్ జంగల్స్లో అబోరిజినల్ ట్రైబ్స్ అని బట్టలు కూడా ఇంకా కట్టుకోవటం రానటువంటి తెగలు ఉన్నాయి వాళ్ళకి. అసలు ఇప్పుడున్నటువంటి సమాజం గురించి ఏమి తెలియదు. అలాంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి గబుక్కుని ఇక్కడికి వచ్చేసాడు అనుకోండి, ఇక్కడికి అంటే సిలికాన్ వ్యాలీ అని నేను చెప్పాను కదా, బాగా సైన్స్ డెవలప్ అయిపోయి అన్ని రకాల గిమ్మిక్స్ ఉన్నటువంటి ఏరియాకి వచ్చాడు అనుకోండి, ఆ సైంటిస్ట్ వాడి దృష్టిలో ఏమవుతాడు? సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు కదా. కానీ ఆ సైంటిస్ట్ కూడా ప్రకృతి ముందు ఫలవంచాల్సిందే కదా. వాడు సైన్స్ అనేటటువంటి పేరుతో వాడు ప్రకృతి యొక్క నియమాలను ఆచరణ పెట్టుకుంటున్నాడు. అంతకంటే ప్రకృతిలో లేనటువంటి విశేషమైనటువంటి శక్తులు ఏమీ లేవు వాడికి. ఎలక్ట్రిసిటీ ఈజ్ న్యాచురల్ ఎనర్జీ. అయస్కాంతము ప్రకృతిలో ఉంది, లైట్ ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో లేనటువంటి శక్తిని వైజ్ఞానికుడు కూడా ఉపయోగించుకోలేదు. కానీ ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకుని మిగతా వాళ్ళకంటే సర్వసమర్థుడుగా, సర్వజ్ఞుడుగా, సర్వవ్యాపకుడుగా కనిపిస్తున్నాడు కదా. అదేవిధంగా ఈ పరమ గురువులు ప్రకృతిలో ఉన్నటువంటి మూడు శక్తుల్ని ఉపయోగించుకుంటారు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మనం శక్తి అంటున్నాం తప్ప అది శక్తిగా ఫీల్ అవటం లేదు. అది జ్ఞాన యోగ యొక్క ముఖ్య ఉద్దేశం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటున్నాం మనం కదా, కానీ నాలెడ్జ్ ఈజ్ పవర్గా ఉపయోగించుకోవటం లేదు. నేను చెప్పే భావన మీకు అర్థమవుతుందా? కోరిక, ఇచ్ఛ శక్తి అంటున్నాం, జ్ఞాన శక్తి అంటున్నాం మనం, క్రియ శక్తి అంటున్నాం. అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీ ఒక పవర్ కనుక ఆ పవర్ని మీరు ఉపయోగించుకోగలుగుతున్నారు కదా. అయస్కాంతం, లైట్, సౌండ్, ఇవన్నీ శక్తులు ప్రకృతిలోవి. వీటిని మనం ఉపయోగించుకుంటున్నాం. మరి మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? నేను ఇప్పుడు మీకు చెప్పేటటువంటి ఒక ఉదాహరణ మీరు గుర్తుంచుకోండి. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు గుంటూరు రావాల్సి వచ్చింది బనారస్ నుంచి. అదే మళ్ళీ బనారస్ నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి బ్యాక్ టు బనారస్ వెళ్తున్నాను. అక్కడ మధ్యలో అప్పుడు ఇటార్ సెన్ ఒకటి వేసి ఉండే, 3 డేస్ పట్టేది మాకు కాశీకి వెళ్ళడానికి. ఇటార్ సెన్ ఒకటి వేసి ఉండి అప్పుడు జాన్ ఫెర్నాండెస్ గారు లేబర్ యూనియన్ అవడం నాకు గుర్తులేదు ఇప్పుడు ఎగ్జాక్ట్గా, హీ వాజ్ ఎ లేబర్ యూనియన్ లీడర్. స్ట్రైక్ అన్నాడు, లైట్నింగ్ స్ట్రైక్ రైల్వేస్. ఇటార్ స్టేషన్లో ఇరుక్కుపోయాను నేను. నేను ఇంకో ఫ్రెండ్ కొంతమంది ఉన్నాం అక్కడ, వీఆర్ గోయింగ్ టు కాశీ. ఇటాసి స్టేషన్లో స్టాండెడ్ అనమాట. అక్కడ కలకత్తా నుంచి కాశీకి వెళ్ళే ట్రైన్ లింక్ మాకు ఇటాసిలో దొరకాలి. అది 12 అవర్స్ గ్యాప్లో దొరికేది. స్ట్రైక్ అంటే ఇంకా గ్యాపే ఉంది, ఎప్పుడు వస్తుందో కూడా మాకు తెలియదు. మరి ఖాళీగా ఏం కూర్చుంటాం, ఇటాసి స్టేషన్లో లోపలికి వెళ్ళాం. పని తాత ఏం లేదు, లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే ఒక బోర్డు అక్కడ ఉంది, చౌకలో భూమి దొరుకును, సమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇంకా అసలు లోపలికి వెళ్తే పని పాట లేదు కదా, సరే చూద్దాం అన్నాం. సరే వెళ్ళాం, లోపలికి వెళ్తే ఏకరి 10 రూపీస్ అన్నాడు ఏకరి. రియల్గా వాడు అన్నమాట, అది మరుమూల ప్రాంతంలో అది ఇటా ఏకర్ 10 రూపీస్ అంటే నేను కొనుక్కోలే, 10 రూపాయలు లేక కాదు. ఎందుకు కొనుక్కోలేదు? అసలు ఇటార్సీలు స్థలం తీసుకునేది ఎందుకు? ఇటార్సీలు ఎన్నాళ్ళు ఉంటాం మనం? మరి భూమి మీద మనం ఎన్నాళ్ళు ఉంటాం? మరి భూమి మీద ఇన్నాళ్ళే ఉంటామని చెప్పి ఆస్తులు అంతస్తులు. మీ బ్రెయిన్ ధ్యానయజ్ఞంలో 3 రోజులు ఎఫిమెరల్ అని అర్థమైంది నీకు. ఈ 3 రోజులు దానికి ఇళ్ళు ఎందుకు, వాచ్ళ్ళు ఎందుకు, ఈ గందరగోళాలు ఎందుకు అని అర్థమై కొనుక్కోలేదు. కానీ 60 ఏళ్ళు కూడా అంతేగా, అదే అర్థం అవుతుంది. మన జ్ఞానం అంత, ఋషుల జ్ఞానం అది. ఋషులకి యుగ యుగాలు కూడా ఎఫిమెరలే. మనకి 60 ఏళ్ళు ఎఫిమెరల్ కాదు. ఎఫిమెరల్ అంటే నశ్వరమైనవి, నశించిపోయేది. ఇందుకే చెప్తున్నాను, జ్ఞానము శక్తిగా ఎప్పుడు మారుతుంది అంటే దాన్ని మీరు ఎక్స్పాండ్ చేయగలిగితే. ఎలక్ట్రిసిటీ 1 వోల్ట్ని మీరు ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా ఉపయోగించుకోవాలంటే 2 వోల్ట్స్ రావాలి, ఇంకా ఎక్కువ కావాలంటే 3 వోల్ట్స్. అంచేత వోల్టేజ్ పెంచుకుంటూ పోవాలి. అంచేత జ్ఞానము యొక్క ఫండమెంటల్ బేసిస్ ఏంటి అంటే శాశ్వతము, సనాతనము, నిత్య నూతనము కాని దాని మీద మనస్సు వెంపర్లాడకూడదు. అది ఫండమెంటల్. ఇది అది మర్చిపోయాం మనం. రకరకాలైనటువంటి ప్రణాళికలు ఏవేవో వేసేస్తూ ఉంటారు. సడన్గా డాక్టర్ చెప్పాడు అనుకోండి, 7 రోజుల తర్వాత నువ్వు ఉండవయ్యా అని చెప్పాడు అనుకోండి, అప్పుడు చెప్తే 1 సంవత్సరం తర్వాత మీరు ఇల్లు కొందామని డబ్బు కూడబెడుతున్నారు. 1 వారం తర్వాత మీరు ఉండరు, అప్పుడు ఏం చేస్తారు? ఇల్లు కొనేస్తారు, తొందరపడి పోస్ట్పోన్ చేస్తారు. అదని కొనండి, పోస్ట్పోన్ చేస్తారు కదా. ఏమో డాక్టర్ చెప్పింది తప్పవుతుందేమో, మన లోపల ఆశ ఉంటుంది. అండ్ గ్యారంటీ ఏంటంటే డాక్టర్ చెప్పింది ఇప్పుడు తప్పవుతుంది. మీరేం అనుకోకండి, ఈ యాంగిల్లో, స్పిరిచువల్ యాంగిల్లో వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ చెప్పింది తప్పవుతుంది. అది జ్ఞానం యొక్క శక్తి అలా డెవలప్ చేసుకోవాలి. మనం అది డెవలప్ చేసుకోకుండా జ్ఞాన శక్తి లో వోల్టేజ్ బ్యాటరీ ఉందనుకోండి, 1.5 వోల్ట్ బ్యాటరీ ఎంత దూరం లైట్ ఇస్తుంది? అది మనకున్నటువంటి జ్ఞానము చాలా లో వోల్టేజ్లో ఉంది. నాకు తెలిసి బ్రెయిన్ 3 వోల్ట్స్ అనుకుంటా, ఇట్ వర్క్స్ ఆన్ 3 వోల్ట్స్ అన్నమా. బ్రెయిన్ ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత? 3 మిల్లీవోల్ట్స్ అనుకుంటా, గుర్తులేదు నాకు. కానీ బ్రెయిన్ సర్కిట్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ సర్కిట్సే. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆల్ న్యూరాన్ సర్కిట్స్ అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, యాక్టివిటీ దేనివల్ల ఉంటుంది అంటే ఎలక్ట్రాన్ ఫ్లో వల్ల, ఎలక్ట్రిసిటీ. అది రియల్ ఎలక్ట్రిసిటీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కంటే చాలా లో వోల్టేజ్లో ఉంటుంది, మిల్లీవోల్ట్స్లో ఉంటుంది అది ఆ కరెంట్ ఫ్లో. బయోమాగ్నెటిక్, కానీ యాక్చువల్గా ఈ ఎలక్ట్రిక్ లాస్ ఏ అక్కడే అప్లై అవుతాయి. ఎలక్ట్రిసిటీ అది, ఎలక్ట్రాన్ ఫ్లోయే. కానీ ఆ ఎలక్ట్రాన్ ఫ్లోని ట్రిగ్గర్ చేసేది కెమికల్ ఆర్గానిజమ్స్, కెమికల్ మాలిక్యూల్స్ అవి ట్రిగ్గర్ చేస్తాయి. అది మనకి అనవసరం, అది ఎలా ట్రిగ్గర్ అవుతుందో. చెప్పండి. అంతేత మొత్తం యోగ విద్య ప్రకృతిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీతో మీరు లింక్ పెట్టుకోగలిగితే ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తులు మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు సౌండ్ ఎనర్జీని మ్యాగ్నిఫై చేస్తున్నాం మనం దీని ద్వారా. దేన్ని ఉపయోగించుకుని? కరెంటుని ఉపయోగించు. గాలి లేదు మనకి, మెకానికల్ ఎనర్జీ. విసన కదా, విసరటం మెకానికల్ ఎనర్జీయే కదా. ఫ్యాన్ రూపంలో మెకానికల్ ఎనర్జీ ఎలా తీసుకుంటున్నాం మనం? ఎలక్ట్రిసిటీ వల్ల. మనం మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ చేసుకుంటున్నాం దేనివల్ల? ఎలక్ట్రిసిటీ వల్ల. ఇక్కడ ఉన్నటువంటి వాడికి అక్కడెక్కడో ఉన్నటువంటి వాడికి ఈమెయిల్ చేసుకుంటున్నాం మనం. దేనివల్ల? కనెక్టివిటీ. అంచేత భగవంతుడు అనేదాన్ని శాస్త్రజ్ఞులు ఎలక్ట్రిసిటీగా పట్టుకున్నారు, కానీ వాళ్ళకి తెలియటం లేదు దేహ టచ్డ్ గాడ్ అని. చాలా మందికి తెలియటం లేదు దేహ టచ్డ్ గాడ్ అని. ఋషులు ఏ భగవత్ తత్వం గురించి మాట్లాడుతున్నారో అది ఎలక్ట్రిసిటీయే. కానీ తేడా ఏంటి? బయో ఎలక్ట్రిసిటీ ఇది. బయో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని మనము ఓమ్స్ లాతో కంట్రోల్ చేస్తాం. ఓమ్స్ లా మీకు తెలుసు కదా, పొటెన్షియల్ గ్రేడియంట్ వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్, వే ఇస్ ప్రపోర్షనల్ టు ఐ. దాన్ని ఆపేది ఏంటి? రెసిస్టెన్స్, ఒక కాన్స్టెంట్గా ఆపుతూ ఉంటుంది. ఇది ఫార్ములా. మీకు చెప్పింది మాకేం అర్థం కావటం లేదు మాస్టారు అన్నారనుకోండి, కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంది, దానికి కామన్ స్టూడెంట్ వచ్చి కూర్చున్నాడు, కొత్తగా వచ్చాడు కామన్ స్టూడెంట్, కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంది, కామన్ స్టూడెంట్ వచ్చి కూర్చున్నాడు. వాడికి ఏదైనా అర్థమవుతుందా? ఏంటి అక్కడ డిఫరెన్స్? ఎందుకు అర్థం కాలేదు కామన్ స్టూడెంట్కి? అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ లేదు. పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే అర్థమైందా? కరెంట్ ప్రవహించటానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషను? ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజీ అక్కడ ఉన్నటువంటి వోల్టేజ్కి మధ్య ఒక గ్యాప్ ఉండాలి. వీడికి వీడికి సమానంగానే జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది డిసిషన్ డిసిషన్ అంతేగా. అర్థమవుతుందా? అంటే కరెంట్ ఫ్లోని నాలెడ్జ్గా మీరు కనుక పోలిస్తే మీ బ్రెయిన్లో టీచర్ బ్రెయిన్లో ఉన్నదానికంటే తక్కువ వోల్టేజ్లో అదే సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ అదే ఉండాలి, కానీ ఎంతలో ఉండాలి? తక్కువలో ఉండాలి. ఎక్కువగా ఉంటే అటువైపు నుంచి ఇటు వస్తుంది. అంతే కదా లాజిక్ అర్థమవుతుందా? కామన్ స్టూడెంట్ కూర్చున్నప్పుడు ఎందుకు అర్థం కాదు వాడికి? అసలు గ్రేడియంట్ లేదు. గ్రేడియంట్ అంటే చెప్పానా, కనెక్షన్ లేదు. అసలు కనెక్షన్ లేనప్పుడు కరెంట్ ఫ్లో ఉండదు. క్లియర్? ఈ కరెంట్ ఫ్లో దేనివల్ల డెవలప్ అవుతుంది? ఒక ఫ్రమ్ బ్రెయిన్ టు బ్రెయిన్. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు మీలో చాలా మందికి కొత్తగా ఉంటాయి, కానీ ఆ కొత్త విషయం మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కొన్నాళ్ళ తర్వాత మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదా. ఎలా వస్తుంది? కొంచెం మెకానిజం అర్థం చేసుకోండి మీరు, అప్పుడు యోగా అంటే ఏంటో అర్థమవుతుంది, దానికి యమ నియమాలు మీకు ఎలా ఉపయోగపడతాయో అర్థమవుతుంది. అందుకే ఇదంతా చెప్పేది. కాన్సెప్ట్స్ మీకు కొంచెం చికాగ్గా ఉన్నా అర్థం అవ్వకపోవటానికంటే ఏం లేదు, ఒక విషయం నుంచి ఇంకొక విషయం దగ్గరికి. ఇప్పుడు పైన ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టాం మనం, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ట్యాప్ ఇప్పగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి? సేమ్ గ్రేడియంట్, నీళ్ళకి సంబంధించిన కనెక్షనే ఉంది కనుక. ఇంతేనా అర్థమవుతుందా? ఇంకా హయ్యర్ లెవెల్ నుంచి కిందకి జ్ఞానం ఎప్పుడు వస్తుంది? మీరు కాంటాక్ట్ పెట్టుకుంటే, ఇంతనే కనెక్షన్ ఉంటే. కనెక్షన్ని సంస్కృతంలో యోగా అంటాం. యోగా అంటే కనెక్షన్, జాయినింగ్. ఎందుకంటే ఒక విషయము ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు కాంటాక్ట్ ఉండాలి. కాంటాక్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? సరెండర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్తే వాడికి ఇంగ్లీష్ రాదు అన్న మానసిక స్థితిలో వెళ్ళామనుకున్నాం, వాడి దగ్గర నుంచి ఇంగ్లీష్ నేర్చుకోలేము. ముందు మీకేముండాలి? వాడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకుండా వాడి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోగలరా? గురువు దగ్గర అంతే. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు వాడికి ఆ సబ్జెక్ట్ వచ్చును అని. అంతేత యోగాకి కావలసినటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటి? బిలీఫ్, నమ్మకం. ఏంటి నమ్మకం? ఫలానా వాడికి ఆ విషయం గురించి మనకంటే ఎక్కువ తెలుసు. ఆ బిలీఫ్ ఉంటే చాలు. అంతా వచ్చా రాదా అది ఇంపార్టెంట్ కాదు. వాడు ఆ విషయంలో సర్వజ్ఞుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. మనకి ఉండాల్సినటువంటి విశ్వాసం ఏంటి అంటే నాకంటే ఆ విషయం వాడికి ఎక్కువ తెలుసు. ఇది విశ్వాసం. మరి శ్రద్ధ, ఇవి రెండు యోగానికి చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ, విశ్వాసం, ఇది రెండు సుప్రీం ఎనర్జీస్ ఇన్ నేచర్. అందుకే శివుణ్ణి శక్తిని ఏమంటారు అంటే భవానీ శంకరం అంది శ్రద్ధ విశ్వాస రూపిణం. అంటే దేన్ని మనం భవానీ అంటే శక్తిగా మనం పూజిస్తామో అది శ్రద్ధ, దేన్ని శివుడిగా మనం పూజిస్తామో ఆ శక్తి అంటే విశ్వాసము. కానీ విశ్వాసము శ్రద్ధ మీకు ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా రిజల్ట్స్ వస్తాయి. రామకృష్ణ పరమహంసకి అది ఒక రాయిలా కనిపించలే. ఎలా కనిపిస్తుంది? కాళికాదేవిలా కనిపిస్తుంది. ఇట్ వర్క్. మనకు రాయిలాగే కనిపిస్తుంది కదండి. ఈ విశ్వాసము శ్రద్ధ ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫండమెంటల్స్కి వెళ్తున్నాను నేను, స్పిరిచువలిజం యొక్క ఫండమెంటల్స్కి. ఫండమెంటల్స్ ఎప్పుడు బోర్ కొడతాయి, ఎక్కాలు బోర్ కొడతాయి. ఈ స్పిరిచువలిజం యొక్క ఎక్కాలలో విశ్వాసము శ్రద్ధ, విశ్వాసము శ్రద్ధ, విశ్వాసము శ్రద్ధ, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. విశ్వాసము అనేది బ్రెయిన్కి సంబంధించింది, శ్రద్ధ అనేది హార్ట్కి సంబంధించింది. హార్ట్ పనిచేస్తున్నప్పుడు బ్రెయిన్ పనిచేయదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. హృదయంలో శ్రద్ధ ఉంటే మీ విశ్వాసం ఏమున్నా కూడా ఇంపార్టెంట్ కాదు, అది శ్రద్ధ పనిచేయటం మొదలు పెడుతుంది. ఏదైనా ఉదాహరణ ఇవ్వగలరా దీనికి? మీరు శ్రద్ధ ఎక్కడ పనిచేస్తుందో, విశ్వాసం ఎక్కడ పనిచేస్తుందో. నేను స్టిల్ లిజన్ స్పిరిట్ మదర్, అది విశ్వాసమా శ్రద్ధ? శ్రద్ధ, విశ్వాసమా? విశ్వాసానికి కూడా మరి ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదా. ఎందుకంటే ఈ విశ్వాసము శ్రద్ధ అనేదే చాలా మందికి తెలియదు. అది లేకుండా స్పిరిచువలిజంలో మీరు అడుగు పెట్టలేరు. ఈ కాలంలో అశ్రద్ధ, అంత క్రిటిసిజం. ఎవడో ఏం చెప్పినా కూడా క్రిటిసిజం, సబ్జెక్ట్ తెలియకపోయినా క్రిటిసిజం. సమస్య అది. మీరు రోడ్డు మీద ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు చూస్తున్నారా, ఎంత పెద్ద పెద్ద టాపిక్స్ డిస్కస్ చేసేసుకుని కొట్టేసుకుంటూ ఉంటారు. దానికి నాకు చిన్న సంఘటన గుర్తొస్తూ ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్లో చర్చ జరుగుతుంది, అందులో ఒకళ్ళు అందరూ ఆకాశానికి ఎత్తిస్తున్నారు. ఎందుకంటే వాడి ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య ఎప్పుడు దెబ్బలాటలు రాలేక పెళ్ళైపోయి 25 సంవత్సరాలు అయిపోయింది. వాడు ఒప్పుకున్నాడు, అవునండి 25 సంవత్సరాలు అయిపోయింది, మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు దెబ్బలాటలు రాలేదు. ఎలా, హౌ కుడ్ యూ డూ దట్ మిరకిల్? కనీసం ఒకసారైనా మీకు ఉండాలి అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. పెద్ద విషయాలన్నీ కూడా నేను చెప్పినట్టు నా భార్య వింటుంది, చిన్న చిన్న విషయాలు నా భార్య చెప్పినట్టు నేను వింటాను అన్నాడు. పెద్ద పెద్ద విషయాల్లో అంతా నేను చెప్పిందే జరుగుతుందా? అవును, నేను చెప్పిందే జరుగుతుంది, డౌటే లేదండి. ఇంకా వీళ్ళు చాలా ఆశ్చర్యమైతే మీకు సన్మానం చేయాలి. ఇంకా అసలు హౌ యూ కుడ్ కంట్రోల్ లైక్ దట్? పెద్ద పెద్ద విషయాలన్నీ అసలు అక్కడే కదా క్లాస్ వచ్చాయి. ఏముంది, వెరీ సింపుల్. అమెరికా బాంబు ఎప్పుడు వేయాలి అని నేను చెప్తాను, మా ఆవిడ చేసుకుంటుంది, పెద్ద విషయమే కదా. ఇంట్లో విషయాలు మాత్రం మా ఆవిడ చెప్పింది, నేను వింటాను. నేను ఇంకా క్లాస్ కాదు, చిన్న చిన్న విషయాలు. మరి పెద్ద పెద్ద విషయాలే కదా, అమెరికా ఎప్పుడు బాంబు వేయాలి, బిన్ లాదన్ పట్టుకోవాలా పట్టుకోవక్కర్లేదా, ఈ డిస్కషన్స్ వచ్చినప్పుడు మా భార్య నేను చెప్పిందే వింటుంది. పెద్ద పెద్ద విషయాలు ఇంటర్నేషనల్ ప్రాసెస్. ఇక్కడ అర్థమవుతుందా మీకు, ఈ పెద్ద పెద్ద విషయాలు అనేది ఏంటి అంటే కేవలం ఇంటలెక్ట్కి సంబంధించినవి, కుటుంబ విషయాలు శ్రద్ధకి సంబంధించింది. ఇది తేడా అర్థమైందా మీకు? అందుకు చెప్పాను అది, దిస్ ఇస్ ఏ జోక్ అనుకో. కానీ ఆ జోక్లో కూడా ఏ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ విజ్డమ్ ఉంది. విశ్వాసము అనేటటువంటిది ఇట్ ఈజ్ లింక్డ్ విత్ బ్రెయిన్. పునర్జన్మ ఉందా లేదా, మీరు చేతులు ఎత్తండి, ఇది ఎవరు నమ్ముతారో, పునర్జన్మ ఉంది, చేతులు ఎత్తండి కదా. ఇది శ్రద్ధ, విశ్వాస, ఈ బిలీవ్ ఇన్ ఉందో లేదో మీకు తెలియదు. ఎలా అర్థమవుతుందా? శ్రద్ధ అంటే యు నో ఇట్, యు డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, యు నో ఇట్. అందుకే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టర్ డి యూ బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్? అయితే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, ఐ నో ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది శ్రద్ధ. ఎలా అర్థమైందా? శ్రద్ధ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎక్స్పీరియన్స్, అనుభూతి, హార్ట్కి సంబంధించి. హార్ట్కి సంబంధించిన దాంట్లో కామన్ సెన్స్ పనిచేయదు. దీనికి గురువు గారు ఒక కథ చెప్తూ ఉండేవారు ఇప్పుడు కూడా. ఆ కథ ఎప్పుడు నాకు ఇష్టమే. ప్లస్ మీరు గమనించి ఉంటారు, ఇప్పుడు ఒకే కథ నేను రిపీట్ చేస్తాను ఒకే ఎగ్జాంపుల్కి. ఎందుకంటే ఒకే ఎగ్జాంపుల్ ఒకేలాగా రిపీట్ చేస్తే అది శ్రద్ధగా మారిపోతుంది. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఏరోప్లేన్లో వెళ్లకుండా ఫోడలో వెళ్తున్నారు షిప్లో, బికాజ్ ఇట్ టేక్స్ లాంగర్ టైం. సడన్గా షిప్ ఏమైంది అంటే తుఫాన్లో ఇరుక్కుంది. ఇంకా తుఫాన్లో ఇరుక్కుంది, ఓడలో ఉన్నటువంటి వాళ్ళని ప్యాసింజర్స్ ఇటు 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 పరిగెట్టిస్తున్నారు. ఈయన భర్త గారు హాయిగా కూర్చుని చదువుకుంటున్నాడు. భార్య గారికి కోపం వచ్చింది, అందరూ అలా పరిగెడుతున్నారు, మీకు అసలు సీమ కూర్చున్నట్టేనా లేదా, రెస్పాన్సిబిలిటీ లేదా, బాధ్యత లేదా మీకు? ఓడ మునిగిపోతూ ఉంటే మీరు అటు ఇటు పరిగెత్తకుండా, ఓడ మునిగిపోతూ ఉంటే పరిగెత్తి నువ్వేం చేస్తావు? నువ్వేం చేయగలవు అంటే ఓడలో ఉన్నటువంటి ఏం చేయాలో తెలుసున్నటువంటి వాళ్ళకి అడ్డు తగలగలవు అంటే అంతే కదా. క్రైసిస్ వచ్చినప్పుడు పాయింట్ గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా లైఫ్లో క్రైసిస్ వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళ చేతిలో పని పెట్టేసి మనం కదలకుండా కూర్చోవాలి. ఇంకేంటి, క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు. కానీ మనం అందరం ఏం చేస్తాం, దాదాపు పడి మనం ఏదో చేయగలము అని పరిగెడతాం. ఏదో చేయగలము అని పరిగెడతాం, మన మీద విశ్వాసం, విశ్వాసం మనం ఏదో చేసేయగలమని, లేకపోతే పరిగెట్టంగా. కానీ మనకంటే తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, మనం పరిగెడితే వాళ్ళకి అడ్డు తగులుతాము అని కదలకుండా కూర్చోటం శ్రద్ధ. ఎలా అర్థమైందా? శ్రద్ధ అంటే ఏంటో, శ్రద్ధకి విశ్వాసానికి కొంచెం తేడా. ఏంటా తేడా అంటే, విశ్వాసము ఈజ్ అన్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, ఒక మానసికమైనటువంటి అవగాహన, పునర్జన్మ ఉన్నది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కరెంట్ ఫ్లో అవుతుంది, ఇది బిలీఫ్ ఆఫ్ శ్రద్ధ. కరెంట్ ఉంటే కానీ ఫ్యాన్ తిరగదు కదా, ఇది శ్రద్ధ బిలీఫా? మీన్స్ నాచురలీ నేను ఐఎమ్ జస్ట్ ట్రైనింగ్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ శ్రద్ధ అండ్ వాట్ ఈస్ బిలీఫ్. విశ్వాసం అంటే ఏం చెప్పాను నేను? మానసికమైనటువంటి అవగాహన, కరెక్టే అది. అవగాహన తప్పంటే నేను, అది కరెక్టే అది. కానీ అది కేవలం ఒక మానసిక అవగాహనే, దాని వెనకాతల అనుభూతి లేదు. శ్రద్ధ అంటే ఏంటి? మానసిక అవగాహన విత్ అనుభూతి. తేడా అర్థమవుతుందా మీకు? ఎందుకంటే స్పిరిచువలిజంలో ఇది చాలా ముఖ్యం. దాన్నే శ్రద్ధ సాయి సబూరేనిస్తా అన్నాడు, అది మిస్సింగ్. ఇప్పుడు దంచేత ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అంచేత ఓడలో కనెక్షన్ గుర్తుందా? మళ్ళా కథ చెప్తున్నాను నేను. ఓడలో ఆ కూర్చున్నటువంటి హస్బెండ్ భార్య పిట్లన్నీ వింటున్నాడు. ఆవిడ ఒకసారి తలుపు దగ్గరికి వెళ్తుంది, వస్తుంది, డెక్లో అందరూ పరిగెడుతున్నారు, గాభరా పడుతున్నారు. నేను చెప్తాను మీకేం వినిపించడం లేదా అని పెద్ద కోపం వచ్చింది ఆవిడకి. నునోర్మే అని కత్తి తీశాడు భర్త, తీసి ఆవిడ మెడ మీద పెట్టాడు. చంపేస్తా అన్నాడు. నీకేమైనా మతిపోయిందా? కత్తి పక్కన పెట్టానండి. అదేంటి నీకు భయం ఏలేదా అన్నాడు. భయం అయితే ఎందుకు? మీరు నన్ను ఎందుకు చంపుతారు? నేను భగవంతుడు మన ఎందుకు చంపుతాడు? నాకు నమ్మకం ఉంది. ఫెయిత్, శ్రద్ధ. ఎలా అర్థమైందా? ఆ ఫెయిత్ కనుక మీరు జీవితంలో చూపించగలిగితే యోగాలో వచ్చే మెరకల్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఆ ఫెయిత్ లేదు మనకు, భగవంతుడు అన్ని చూసుకుంటాడు. అంతా ఉంటే ఏదైనా ప్రమాదం వచ్చారు కల్లా నేను తొలగెడతామండి. ఓకే, నేను సినిమాలో ఒక సీన్ చూపించాడు, అది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ మనకి మాత్రం అది చాలా బాగా అప్లై అవుతుంది. పిరికిని చెప్పాడు. అదేదో ఉందే నాకు పద్యాలు రావు, కానీ బ్యూటిఫుల్ అది పద్యం, అది ఎవరికైనా వస్తే చెప్పండి. అదే అంటే శ్రీనాథుడు తోతన భావమంది రిలేషన్షిప్ ఉంది కదా, భావమంతులే కదా. నవ్వేది భలే చెప్పాడులే, ఎక్కడం పట్టుకోలేట ఎలా రక్షిద్దాం అనుకున్నాడు, చేతులు దిలుపుకుంటే వచ్చేసుకొని తోతన విన్నాడు, ఏం మాట్లాడలే. సరే దాని తర్వాత భోజనాలు పెడుతూ ఉంటే అది మీ అబ్బాయి కాలులో పడిపోయాడు అన్నాడు. శ్రీనాథుడు గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అదేంటయ్యా తాడు లేదు ఇది రావేశాడు. అదే భావం అంతే కదా, వేస్తే ఏమైందంటే నువ్వు పడిపోయాడు అంటే ఈయన గారు ఏం చేశారు, అదేంటయ్యా తాడు లేదు ఏమీ లేదు నువ్వు పరిగెత్తుకు వచ్చేస్తే ఎలా రక్షిద్దాం అనుకున్నావు. ఇది పరిగెత్తటం అనేది విశ్వాసం, నువ్వు చేయలేవు చేయగలను అనుకుంటావు, అనుభూతి లేదు, ఎబిలిటీ లేదు, క్యాపబిలిటీ లేదు, బట్ రక్షించగలము అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంది కదా, అది విశ్వాసం. కానీ నువ్వు రక్షించగలగను అని రక్షించగలిగేటటువంటి ఎబిలిటీ కూడా నీలో ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం, శ్రద్ధ అంటాం. ఆ శ్రద్ధ కనుక మనలో డెవలప్ అవుతే ఏంటి ఆ శ్రద్ధ డెవలప్ అవ్వాలి, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది వి బిలీవ్. ఈ శ్లోకం మీద అందరికీ నమ్మకం ఉంది, శ్రద్ధ లేదు ఎవరికి. చాలా అర్థమైందా, బిలీఫ్ ఉంది. నిరంతరము గనక ఆ భగవంతుడి మీద మన మనస్సు పెడితే మన యొక్క యోగము క్షేమము. యోగము అంటే ఏంటి, లేనిది. యోగము అంటే మీకు రావాల్సింది, అందుకే ఏదైనా రాలేదనుకోండి ఏమంటాం మనం, యోగం లేదురా అంటాం. యోగం లేదురా అంటే రావాల్సింది రాదు, అది వస్తుంది, రావాల్సింది వస్తుంది. క్షేమం అంటే ఏంటి, ఉన్నది పోదు. కానీ క్షేమంగా ఉంటుంది అంటే ఉన్నది పోదు, నీ దగ్గర ఉన్నది పోదు. కానీ ఎంత మూర్ఖత్వం అంటే మేము పూజలు చేయటం మొదలెట్టే ఉన్నది ఊడిపోయింది. విశ్వాసం, శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే ఉన్నది ఊడిపోయింది అంటేవాడు దొరికి కొట్టింది. మేము పూజలు అచ్చి రాలేదండి, మూర్ఖత్వం, పరమ మూర్ఖత్వం అది. అచ్చి రాలేదు అన్నది ఏంటి, ఒక విశ్వాసం. విశ్వాసం అంటే యూ బిలీవ్ ఇన్ ఇట్, నేను పూజ చేశాను కనుక అది వచ్చింది. తేడా అర్థమైన విశ్వాసము స్ఫెయిత్కి. కానీ ఇవి రెండూ ఉండాలి. ఇంటెలెక్చువల్గా ఇలా జరుగుతుంది అనే విషయం తెలియాలి నీకు, తెలిసాకేమవ్వాలి, దాన్ని నువ్వు ఆచరణ పెట్టగలగాలి. అంటే ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ విశ్వాసము ఇన్ యాక్షన్. నువ్వు ఏది బిలీవ్ చేస్తున్నావో ఆ బిలీఫ్ని నువ్వు ఆచరణలో పెట్టగలిగితే శ్రద్ధ, ఆచరణలో పెట్టలేకపోతే విశ్వాసం. కానీ విశ్వాసం ఉండాలి, విశ్వాసం లేకపోతే అసలు ఆచరణ చేయవు నువ్వు. అంటే విశ్వాసాన్ని నేను కొట్టిపడేయటం లేదు, అర్థం చేసుకోండి. మీరు విశ్వాసం ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆచరణ. అది ఈ మొత్తం యోగా ఫిలాసఫీకి బేసిస్. ఆ రెండిటికి ఈనాడు ఉన్నటువంటి ప్రపంచంలో మానవ జాతికి ఇవి రెండూ అందించినటువంటి రెండు విశేషమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఒకటి రామకృష్ణ పరమహంస, రామకృష్ణ మిషన్. భగవంతుడు ఉన్నాడు, దేవతా శక్తులు ఉన్నాయి, తాంత్రికమైనటువంటి సాధనలు చేస్తే అందులో చెప్పబడినటువంటి ఫలితాలు వస్తాయి. అది రామకృష్ణ పరమహంస పూజ చేశాడు. ఎ సింగిల్ మ్యాన్, ఒకే ఒక వ్యక్తి. అది రాబోయేటటువంటి తరాలలో ఆ వ్యక్తి యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. వెన్ దిస్ ఎడ్యుకేషన్ బికమ్స్ కామన్. అంతవరకు ఇది అర్థం కాదు. ఇంకేంటే భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసం మాత్రమే ఉంది, కానీ మనకి శ్రద్ధ లేదు. భగవంతుడే అన్ని చూసుకుంటాడు. ఆ శ్రద్ధ చూపించడానికి నేను ఛాలెంజ్గా ఈ మిషన్ ఆర్కే స్టార్ట్ చేసేది. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, వాడు ఎన్ని మ్యాజిక్లు చేయగలడు ఆ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి నుంచుంటే చాలు, నువ్వు చేయాల్సింది ఏం లేదు. అనన్యాశ్చింత ఎంతో మా ఇఫ్ యూ కెన్ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ దట్. యోగము క్షేమము రెండు నేనే చూసుకుంటాను, అదొక గ్యారంటీ అది. కానీ నమ్మకం మనకి లేదు, నమ్మకం ఉందండి, శ్రద్ధ మనకి లేదు. నమ్మకం ఉంది, బిలీఫ్ ఉంది. మీరు ఆ తేడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా. ఆ తేడా మీరు ఎంత క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోగలిగితే, ఎంత స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలిగితే, అంత ఈజీగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది, మీ జీవించే విధానం మారిపోతుంది. ఏంటి అక్కడ మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సింది, ఇతరుల మీద మీరు ఆధారపడకండి. ఇతరుల మీద మీరు ఆధారపడాల్సినటువంటి అవసరము లేనే లేదు. మీరు ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ ఏ పొలిటీషియన్. ఎందుకంటే పొలిటీషియన్ ఓట్ల మీదే ఆధారపడాలి, అది కూడా వాడు ఆధారపడక్కర్లే. నేను చెప్పేది అర్థం చేసుకుంటే ఈ కాన్సెప్ట్ మీకు నిజంగా అర్థం అవ్వాలి అంటే, రామకృష్ణ పరమహంస సంస్థలో ఉన్నటువంటి పుస్తకాలు మీరు బాగా మనం చేయాలి, చాలా నీట్గా చదువుకోవాలి. మరి మేము అరవిందో సొసైటీ వాళ్ళం కదా, మీరు అరవిందో సొసైటీ వాళ్ళగానే ఉండండి, ఇది చదవద్దు. కానీ నేను మిషనారిటీ గురించి చెప్తున్నాను, నేను ఇంత కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోండి. నేను ఏం చేయబోతున్నాను, ఏమి చేయదలుచుకున్నాను అనేటటువంటి ప్రణాళిక మీకు అర్థమవుతే ఎంత అద్భుతమైనటువంటి మ్యాజిక్లు కొన్ని నెలలలో జరిగిపోతాయో మీరు ఊహించుకోవచ్చు. అంచేత ఫస్ట్ నేనేం చేయదలుచుకున్నాను అంటే, మనందరి ద్వారా ఈ దేవతాశక్తుల యొక్క ఉనికి ముందు ప్రపంచానికి అందజేయాలి. దేవతాశక్తులు ఉన్నాయి అని చాలామందికి విశ్వాసం ఉంది, చాలామందికి విశ్వాసం ఉంది. కానీ దేవతాశక్తులు మనకి కూడా పనిచేస్తాయి అనే శ్రద్ధ మనకు లేదు. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫెయిత్. అంటే మీరేం చేయక్కర్లే, చేసేదేదో అదే చేస్తుంది. అందుకే నేను సౌత్ ఆఫ్రికాలో కథ ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు తెలుసు కదా కథ. ఒక పాదని ఉండేవాడు సౌత్ ఆఫ్రికాలో, వాడు ఒక ప్రైమరీ స్కూల్ పనిచేస్తూ ఉండేవాడు చిన్నపిల్లలకి. ఆ రోజు ఎందుకు ఆఫ్రికన్ జనరల్స్ లో కదా, ఆ రోజు ఎందుకు ఒక క్వశ్చన్ వేసాడు వాడు, ఒరే పెద్దకులు వస్తే ఏం చేస్తుంది రా అని, ఏం చేస్తావు రా అని. ఎవరు మాట్లాడలేదు, పెద్దకులు వస్తే చిన్నపిల్లలు ఏం చేస్తారు ఏం చేస్తారు అని. ఆ మూల ఉన్నటువంటి ఒక కుర్రాళ్ళు వేసారు, మనం ఏం చేస్తాం సార్, చేసేదేదో అదే చేసుకుందాం అండి. మనం ఏం చేయక్కర్లేదు, ఇంత పెద్ద విశాలమైనటువంటి సృష్టిని రంచిస్తున్నటువంటి శక్తి మీ జీవితాన్ని రంచేయలేదా? ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. చిన్న హైడ్రోజన్ యాటమ్ ఉంది, దానికి సెంటర్లో ఒక పవర్ ఉంది, చుట్టూ ఇంకో పవర్ తిరుగుతూ ఉంటుంది, ఒకటి పాజిటివ్ పవర్ ఇంకోటి నెగిటివ్ పవర్. ఇట్ గోస్ ఆన్ అలా ఎన్ని సంవత్సరాల పాటు తిరుగుతుంది అది, ఒక రోజా రెండు రోజులా అన్నాడు. ఈ సృష్టి ఉన్నంత వరకు అలాగే తిరుగుతూ ఉంటుంది కదా. ఈ సూర్యుడు చంద్రుడు ఈ గెలాక్సీస్ ఇవన్నీ కూడా ఏదో ఒక సెంటర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి అని ఆస్ట్రోనామర్స్ చెప్తున్నారు. మన సిస్టమ్ ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఈ సూర్యుడు సప్తర్షుల చుట్టూ తిరుగుతున్నాడు, సప్తర్షులు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది, ధ్రువ నక్షత్రం ఇంకో మహాసూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. భగవంతుడు తెలియాలి ఎవరెవరు ఎవరు చుట్టూ తిరుగుతున్నారు అందరూ కదా. ఇదంతా ఒక నియమ ప్రకారమే జరుగుతోంది అన్న దాంట్లో కూడా డౌట్ లేదు కదా, డౌట్ ఉందా? చిన్న దాంట్లో చిన్న హైడ్రోజన్ యాటంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్, సూర్యుడు చుట్టూ పెరిగేటటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ లెవెల్స్, సర్కిట్స్ ఇవన్నీ కలిసి సప్తర్షి మండలం చుట్టూ తిరిగేటటువంటి లెవెల్స్, ఈ సప్తర్షి మండలం వల్ల ధ్రువుడు చుట్టూ తిరిగేటటువంటి లెవెల్స్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్. ఏ మాత్రము అందులో తేడా వచ్చినా కూడా కొంపలంటే ఒకటి. ఇంత పెద్ద మెషినరీలో మీ రోల్ ఎంత? అసలు నీ రోల్ ఉందా అని చాలా పెద్ద డౌట్ వస్తుంది. నువ్వు ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు, ఇలాగే నడుస్తూ ఉంటుంది. కానీ అంత పెద్ద విశాలమైనటువంటి శక్తి సాగరములో మీ జీవితాన్ని సవరించేటటువంటి శక్తి దానికి ఎలాగో ఉంది. నీకు వచ్చే కష్టాలన్నీ ఎందువల్ల వస్తున్నాయంటే నువ్వు దానికి అడ్డు తగులుతున్నావు, అంతకంటే నువ్వేం చేయక్కర్లే. అదే నిన్న ఇంటిగ్రల్ మెడిటేషన్లో జపంలో సాధనలో సిద్ధిసాయి చెప్పినటువంటి సాధనలో అల్లా మాలి లార్డ్ దై విల్ బి డన్, అంతకంటే నువ్వు చేయలేవు కూడా ఏది. ఇంత పెద్ద విశాలమైనటువంటి శక్తి సాగరంలో నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఒకటే చేయగలవు, నువ్వు ఏం చేయగలవు అంటే యు కెన్ ఫ్లోట్ అండ్ ఎంజాయ్. లేదు ఈత కొడతాను, రెక్కలు పడిపోతాయి. రెక్కలు పడిపోయినా ఆ విశాలమైనటువంటి శక్తి ఫ్లోకి నువ్వు అడ్డు రాలేవు. ఇది నీకు అర్థమైపోయినప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు జీవితానికి డైరెక్షన్ ఇవ్వటం అనుకోవాలి. అంతే కదా, మరి నాకు నచ్చినట్టు జరగటం లేదు, నీకు నచ్చినట్టు జరగదు, నువ్వు అనుకున్నా జరగదు, నువ్వేం చేయలేవు. నీకున్నటువంటి బ్రెయిన్ పవర్, ఈ విశాలమైనటువంటి ఎనర్జీ ముందు ఎంత గోలియత్ అండి ఏంటని అది ఒక కథ ఉంది కదా, డేవిడ్ అండి గోలియత్ లాగా. నువ్వు ఈ చిన్న రాయి పెట్టుకుని ఆ భీముడిని కొట్టాలనుకుంటే కొట్టలేవు కదా. ఇది మీకు అర్థమైంది, విశ్వాసం ఉంది, ఆచరణ మాత్రం మీరు పెట్టలేదు, శ్రద్ధ లేదు. యూ కాన్ డూ ఇట్ అని చెప్తున్నాను నేను. ఐ కెన్ డూ ఇట్ అంటే రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, యు ఆర్ క్రియేటెడ్ బై దట్ పవర్. అంతవరకు మనకు అర్థమైంది కదా, వెన్ యు ఆర్ క్రియేటెడ్ బై దట్ పవర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్. మిమ్మల్ని ఉత్పత్తి చేయటానికి, ఈ మానవ శరీరం మీకు రావటానికి దానికి ఏదో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనకి తెలియవు, అసలు దాన్ని పట్టించుకోం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దాని గురించి చెప్పదు. కాన్స్ట్రాక్ట్ అవుతుంది, క్లియర్? ఈ పాయింట్ కరెక్టే, కానీ మన ఎడ్యుకేషన్ దానికి యాంగిల్లో లేదు. యూ ఫీల్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. సైంటిస్ట్ ఈ న్యాచురల్ ఎనర్జీస్ అని పట్టుకుంటున్నాడు, కానీ ఈజ్ ఓన్లీ ఫాలోయింగ్ ద లాస్. ఆ నియమాన్ని వాడు ఉపయోగించుకుంటే ఆ పవర్ పనిచేస్తుంది తప్ప నా ఇష్టం వచ్చినట్టు పనిచేయంటే అది పనిచేయదు. కానీ ఆ శక్తిని వీడు మిస్యూజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ మిస్యూజ్ చేయటం కూడా లా ప్రకారమే జరుగుతుంది. షాక్ కొట్టింది, ఆ షాక్ దాన్ని కొట్టాలి, మీ మీద కోపం వచ్చి షాక్ కొట్టదు. అది ఎక్కడో మనం ఏం చేసాం, ఆ నియమానికి వ్యతిరేకంగా వెళ్ళాలని షాక్ వచ్చింది. ఎందుకంటే మన జీవితాలలో వచ్చేటటువంటి కష్టాలన్నీ ఎందువల్ల వచ్చి ఉంటాయి, దీనికి వ్యతిరేకంగా ఏదో చేసాం మనం. అది హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, లీగల్గా కావచ్చు, ఇల్లీగల్గా కావచ్చు, మాఫియా ద్వారా కావచ్చు, రకరకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇది ముందు మీకు అర్థం అవ్వాలి. విశ్వాసం అయితే మనకి ఉంది తప్ప దాని మీద మనకి శ్రద్ధ లేదు. శ్రద్ధ థియరీ అండ్ ప్రాక్టికల్, థియరీ అండ్ ప్రాక్టికల్. ఇంకొక ఈనాడు రైట్, విశ్వాసం థియరీ, ప్రాక్టికల్ శ్రద్ధ. ఇంకొక కథ ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆ బోట్ కథ చెప్తానే స్టీమర్లో. నువ్వేం చేయక్కర్లేదు, ఆ స్టీమర్ క్యాప్టెన్ చేయగలిగితే ఏదైనా చేస్తాడు, వాడు చేయలేకపోతే మనం చేయగలిగేది ఏం లేదు. మనం ఏం చేయగలం అంటే అనవసరంగా పరిగెత్తి చేయగలిగేవాడు కట్టు తగలకుండా ఉంటే చాలు. ఆ స్పిరిట్ దాన్ని సమర్పణ అంటాం మనం స్పిరిచువల్ లాంగ్వేజ్లో, సమర్పణ. మనం ఇంకొక అడుగు ముందుకెళ్ళి మిషన్ ఆర్కేలో సమర్పణే కాదు, ఐ సరెండర్ ఓకే, కానీ ఐ ఆఫర్ మై ఆల్ దీస్ త్రీ. ఏంటి, నా కోరికలు, నా శరీరము, నా బుద్ధిని నేను నీకు ఇచ్చిస్తున్నా. ఎవరికి, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మహాశక్తికి. ఎలాగో అదే యూజ్ చేసుకుంటావు నిన్ను, నీకు ఇష్టం లేకపోయినా కూడా జరిగేది అదే. ఇష్టపడి జరిగేవనుకో, మా తాతగారు ఎప్పుడో మాట్లాడుతూ ఉండేవారు, ఆయన ఆయన బావమరిది కూడా ఒక గ్రాండ్ ఎక్స్పెరిమెంట్ చేశారు, బంద లంకణం చేశారు. లంకణం ఏంటో తెలుసుకోదా, ఉపవాసాలు, 100 ఉపవాసాలు చేశారు వాళ్ళిద్దరూ కలిసి. అంటే మనం ఏమనుకుంటాం, ఈయన 50 రోజులు ఆయన 50 రోజులు చేసి ఉంటారని, కానీ అలా కాదు. మా తాతగారు ఒకరోజు ఉన్నారు, ఆయన బావమరిది గారు అంచేత ఈ ఒకరోజు చేయకపోతే ఆయన బావమరిది చేసుకుంటాడు. ఈయన చేయక్కర్లే. అలాగే భగవంతుడు కూడా, నువ్వు ఉన్నా ఒకటే, నువ్వు లేకపోయినా ఒకటే. కానీ ఎంత మూర్ఖత్వంగా మనం జీవించి మన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. సమర్పణ మీరు ఎంత తొందరగా చేసేసుకోగలిగితే మానవ సమాజం అంత కరెక్ట్గా జీవించగలుగుతుంది. ఆ సమర్పణ చేసేసుకున్నాకపోతే మరి కుటుంబం అంతా ఏమైపోతుంది, ఏమైపోతుంది, ఎవరు చూసి నాకు తెలియదు ఏమవుతుందో. ఏమైపోతుంది అని అడిగితే నువ్వు సమర్పణ చేసుకోలేవు, నువ్వు చేసుకోలేవు సమర్పణ. మరి సమర్పణ చేసేసుకున్నాక ఏమవుతుంది? సింపుల్ కామన్ సెన్స్ ఏంటి అంటే, నువ్వు సమర్పణ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతిగ్రహం ఉంది. ఇంతవరకు వచ్చింది ఈ మానవ జాతిని మనమేం తయారు చేయలేదు, అంతట మానవ జాతి ఎక్కడికి పోదు, గ్యారంటీగా మానవ జాతి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని నిర్మించుకునే తెలివితేటలు మనకున్నాయని నీకు నమ్మకమా? శరీరాన్ని పాడు చేసుకునే తెలివితేటలు అయితే చాలా ఉన్నాయి, కానీ మనకి అద్భుతమైనటువంటి మెషిన్ ఇప్పుడు ఉన్నటువంటి. చిన్న రాయి ముక్క అడ్డు తగులుతుందమ్మా, చిన్న రాయి ముక్క చాలిగా దారి వెళ్తున్నావు. చిన్న ముళ్ళు తగిలింది, ఇంత పెద్ద శరీరం ముళ్ళు గుచ్చుకుంది, ఎంత హ్యాపీగా ఉంటుందో. బాధ వస్తుందా రాదా? మరి ఇంత పెద్ద శరీరానికి ముళ్ళు ఎలా బాధ పెట్టగలిగింది? అర్థమవుతుందా? ప్లస్ ఒక వైర్ వెళ్తుంది రన్నింగ్, ఒక 20 కిలోమీటర్ వైర్ అనుకుందాం, చిన్న బ్రేక్ వచ్చింది, వైర్ ఉంది 20 కిలోమీటర్స్ వైర్ వేసినాం, కానీ మధ్యన ఒక మిల్లీమీటర్లో కూడా తక్కువ ఇది ఒక చిన్న బ్రేక్ వచ్చింది, కరెంట్ ఫ్లో అవుతుందా? మరి అంత పెద్ద హై ఎలక్ట్రిక్ పవర్ కదా, ఇంత చిన్న బ్రేక్ ఏం చేస్తుంది? ఇట్ కెన్ స్టాప్ ఇట్, వీఆర్ బ్రేకింగ్ ఇట్. ఆ హై ఎనర్జీ, అర్థమవుతుందా లాజిక్? వీఆర్ బ్రేకింగ్ ఇట్, ఆ ఎనర్జీ పవర్కి లింక్ పోతుంది మనకి. You are not flooded into it. And that it is a problem of disconnection, actually. Mano addu tagale unnadi adi kuda ahankarame asalu. Actually ga enti ante you are dealing today. Aa link pettukovali. Aa link pettukotanne mano yoga antam. Atharshik power tho link pettukotam. Ee definitions ardham avutunnaya meeku? Vishwasamu, shraddha, yoga. ఇది రెడీ అయ్యాక, ఈ కాన్సెప్ట్స్ అర్థం అయ్యాక, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తుల గురించి మనకి అవగాహన ఉండాలి. డివైన్ ఎనర్జీస్ గురించి మనకి అవగాహన ఉండాలి. ఏ శక్తితో నువ్వు లింక్ పెట్టుకోగలవు? మామూలుగా మన భారతీయులకి చాలా సింపుల్ నామం చేసేస్తున్నాయి, లక్ష్మి, దుర్గా, సరస్వతి. అరవిందో దాని ముందు మహా అనేటటువంటి ఒక అడ్జెక్టివ్ పెట్టాడు, మహాలక్ష్మి, మహా సరస్వతి. సరే అడ్జెక్టివ్స్ ఎందుకు పెట్టాడు అన్నది మనం తర్వాత ఆలోచిద్దాం. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి డివైన్ ఎనర్జీస్ అన్నిటికీ కూడా మన ఋషులు ఒక రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, దానికి ఉన్నటువంటి వెనకాతనున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అర్థం చేసుకునే దానికంటే ముందు మన లాంగ్వేజ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకోండి. లాంగ్వేజ్ ట్రబుల్ ఉంది కాస్త, భాష. అంతేత ఏదైనా ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు కొన్ని డెఫినిషన్స్ మనం ఏర్పరచుకుంటాం. ప్రెషర్, ప్రెషర్ అంటే ఏంటి? ఒత్తిడి. కానీ ఫిజిక్స్లో ప్రెషర్ అంటే ఒత్తిడి మాత్రమే కాదు, దానికి ఒక విశేషమైనటువంటి డెఫినేషన్ ఇస్తాం మనం. ప్రెషర్ అంటే ఇది, ఇలాంటి పరిస్థితుల్లోనే దాన్ని మనం ప్రెషర్ అంటాం. ఫోర్స్ అంటే శక్తి. కానీ ఫిజిక్స్లో ఫోర్స్ అంటే శక్తి మాత్రమే కాదు, ఒక పర్టికులర్ నిర్ధారణ ఉంటుంది. అలాగే ఈ దేవతా శక్తులకి ఈ డివైన్ ఎనర్జీస్కి కొన్ని సింబల్స్ పెట్టుకున్నాం మనం, కొన్ని వర్డ్స్ యూజ్ చేసాం, ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ మనం మర్చిపోయాం. లక్ష్మి అంటే ఇమీడియట్గా మీకేం గుర్తొస్తుంది? లక్ష్మీదేవి అంటే ఏ ఫిగర్ గుర్తొస్తుందో చూడండి కాస్త. లోటస్, ఇంకా ఎలిఫెంట్, ఇంకా పాయింట్స్ డ్రాపింగ్ ఫ్రమ్ హర్ హ్యాండ్స్, ఇంకా ఆవిడ సారీ కలరు అది ఏమైనా గుర్తుందా? రెడ్ కలరు. దాని మీద ఏమైనా ఉంటాయా? రౌండ్ రౌండ్ రౌండ్గా గోల్డ్ కలర్లో ఉంటాయి. ఇంకా ఆభరణాలు, కానీ ఇవంతా మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ స్ట్రీమ్కి దానికి ఈక్వేషన్ ఏదైనా మనం వేసుకోగలుగుతున్నామా? ఎప్పుడైనా బ్లడ్ స్ట్రీమ్లో కూడా పెల్లెట్స్ ఉంటాయి, అవి కూడా గోల్డెన్ కలర్లోనే ఉంటాయి. మీరు మైక్రోస్కోప్లో చూస్తే బ్లడ్ ఏ రంగులో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. అంటే మన హ్యూమన్ ఎనాటమీకి ఈ దేవతా శక్తులకి ఉన్నటువంటి లింక్ మనం మర్చిపోయాము. ఎందుకు మర్చిపోయాము అంటే ఒకనొక కాలంలో ఈ శరీరంలో ఉన్నటువంటి దేవతా శక్తులనే ఆ విధంగా రూపకల్పన చేశాము. వినాయకుడు మన బ్రెయిన్ వెనకాతల పార్ట్ కట్ చేస్తే చూస్తే మీకు వినాయకుడు బొమ్మ క్లియర్గా కంటి ముందు కనిపిస్తుంది. నేను దానికండి వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది. ఎప్పుడో నేను చూపిస్తాది ఆ క్లాసెస్. ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ లేవు. కట్ చేసి మీ బ్రెయిన్ పార్ట్ కనుక చూస్తే ఆ వినాయకుడు తొండం ఏకదంతం అంటాం కదా, అక్కడ కూడా ఏకదంతమే కనిపిస్తుంది మీకు. రెండో దంతం కనిపించదు. అది ఏం చేస్తుంది అంటే ఇట్ ఫిల్టర్స్ యువర్ ఇన్కమింగ్ థాట్. మనం ఏ థాట్ అనుకుంటున్నాము దాని పేరు నాకు గుర్తు రావటం లేదు. అది థాలమస్ కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ బ్రెయిన్లో పాయింటమ్మా, హైపో థాలమస్ కాదమ్మా. ఇది బ్రెయిన్ స్టెమ్ అనుకుంటా. పాన్స్ ఏంటంటామా బ్రెయిన్ స్టెమ్లో మెడులామ్లో, అది ఆ ఏరియాని కనుక మీరు డైరెక్ట్గా కనుక ఓపెన్ చేసి చూస్తే మీకు వినాయకుడు బొమ్మలాగే కనిపిస్తుంది. లిటరల్గా ముచ్చిక వాహనము అన్నీ అలాగే కనిపిస్తాయి. మన చెవిని కనుక ఆపరేషన్ చేసి అక్కడ మూడు ఎముకలు ఉంటాయి హ్యామర్ లాగా కదా, వాటిని మీరు కరెక్ట్గా కనుక చూస్తే అగ్ని మీలే పురోహితం అనే వర్డ్స్ కనిపిస్తాయి. అక్షరాలు కనిపిస్తాయి అక్కడ మీకు, వేదాల్లో ఉన్నటువంటి అక్షరాలు. అంతేట ఎక్కడుంది అని ఇక్కడ కనిపిస్తూ ఉంటే లేదంటే ఇంకా అవడం ఏం చేయలేము. అది కనిపించినా కూడా నేను విన్ను అన్నాడు అనుకో జోహార్లు వాడికి, ఇంకా అంతకంటే మనం ఏం చేయగలం? ఎదురుకుండా ఉందయ్యా బాబు నీకు కనిపిస్తుంది చూసుకో అంటే, అది నమ్మకపోతే మనం ఏం చేయలేము ఎదురుకుండా కనిపించేదానికి. ఇందుకే చెప్తున్నాను రామకృష్ణ పరమహంస అవన్నీ పైకి లాక్కొచ్చాడు. అన్ఫార్చునేట్గా రామకృష్ణ పరమహంస భక్తులకి ఈ విషయాలు ఏం తెలియవు. ఆర్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో, ఫార్చునేట్గా అన్ఫార్చునేట్గా వన్ ఇయర్ తర్వాత మనం తెలుసుకుందాం. ఇంకా మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీస్నే దేవతా శక్తులు అంటారు అన్నది మీరు ముందు విశ్వాసం ఉంచుకోవాలి. మీ బాడీలో లక్ష్మీశక్తి లేకపోతే మీకు ధనం రాదు. సరస్వతి, సరస్వతి శక్తి మన బాడీలో ఎక్కడుంది? సరస్వతి అంటే ఏంటి? సరస్వతి అంటే అసలేంటి? నాలెడ్జ్. నాలెడ్జ్ మనకి దేని ద్వారా వస్తుంది? మన బ్రెయిన్కి వెన్నుపూస ద్వారా కాదా? వెన్నుపూస ద్వారానే వచ్చేది స్పైనే కదా. స్పైన్ ఇక్కడేమో ఈ బుర్ర ఉంది, వీణ ఎలా ఉంటుంది? దానికి మూడు ఇవి ఉంటాయి కదా, ఇడ పింగళ సుషుమ్న. ఏదైనా పెట్టాం సరస్వతి యొక్క ఆ దండము. ఆ లింక్స్ మర్చిపోయాం. ఆ లింక్స్ మర్చిపోతే దాన్ని యూజ్ చేయలేము మనం. ఆ స్తోత్రాలలో ఆ ఎనర్జీని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పేటటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. ఆ యాంగిల్ ఎక్కడ సరస్వతి పూజ చేస్తాం, ఆ తప్పు తప్పు సెక్యులర్ స్టేట్. మీ బాడీ మీ వెన్ను పూసే సరస్వతి యొక్క వీణ అన్నప్పుడు, సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు ఈ మినిస్టర్స్ వాళ్ళ యొక్క బ్యాక్ బోన్ బ్రెయిన్ తీసేయాల, బికాస్ దే బిలాంగ్ టు ఏ సెక్యులర్ స్టేట్. అప్పుడు వాళ్ళకి బ్యాక్ బోన్ ఉండదు, బ్రెయిన్ ఉండదు, మనం హాయిగా పట్టుకుపోతాం. అప్పుడు రియల్ సెక్యులరిజం అవుతుంది. ఇంకేంటే నువ్వు దేన్ని వద్దంటున్నావో అది నీ బాడీలోనే ఉంది. అసలు నీ బాడీ యాక్టివేట్ అవుతోంది. అది రామకృష్ణ పరమహంస చేసినటువంటి అతి పెద్ద మ్యాజిక్. అది అక్కడ సరెండర్ అయిపోయారు ఆ ఫిలాసఫర్స్ వాళ్ళు అందరూ కూడా వివేకానంద దాన్ని చెప్పినప్పుడు. కానీ ఆ కాన్సెప్ట్ చెప్పాడు రామకృష్ణ పరమహంస, వివేకానంద దాన్ని చెప్పాడు అని ఎంతమంది తెలుసు విశ్వనార్కి. అందుకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం టేకప్ చేసినటువంటి ఈ పెద్ద దానికి అనేక రకాలుగా మనం సహాయపడవచ్చు. అన్ని రకాలుగా మీరు సహాయపడాలి. అంతకంటే ఇంకోటి ఏం చేయలేము. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రావాలి అంటే స్వాతంత్రంకో పోస్ట్ పోరాడే వాళ్ళు పోరాడారు, దానికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేశారు, ఆఖరికి సాధువులు, సాధువులు అంటే తెలుసుకుంటే అడుక్కుంటూ కాసా బట్టలు వేసి తినేవాళ్ళు రోజు అసలు చాలామంది తెలియదు. మెసేజ్ కన్వే చేయడానికి ఈమెయిల్స్ అవి ఉన్నాయా ఇంకా అప్పుడు వీళ్ళు కన్వే చేసేవాళ్ళు, చాలా కన్వే చేశారు వీళ్ళు. చాలామంది ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారో మనకు తెలియదు. మెయిన్ ఫిగర్స్ కనిపిస్తారు అనుకో పైకి, రామకృష్ణ మిషన్లో నిద్రపోతూ ఉన్నటువంటి బయటికి రానటువంటి మన బాడీలో ఉన్నటువంటి డివైన్ ఎనర్జీస్, ఆల్ డివైన్ ఎనర్జీస్ ఆర్ ఇన్ యువర్ బాడీ. మీ బాడీలో ఆ డివైన్ ఎనర్జీ లేకపోతే అది బయట ఉన్నా నీకు ఉపయోగపడదు. కనెక్టింగ్ లింక్ లేకపోతే బయట ఉంటే ఏం లాభం, అది కూడా నీకు అర్థం అవ్వాలి. అంచేత దేవతలందరూ ఎక్కడున్నారు, బాడీలో ఉన్నారు. అంచేత మనకి ఇన్ని మతాలు అక్కర్లేదు, ఇన్ని ధర్మాలు ఏం అక్కర్లే. నీలో ఉన్నటువంటి డివినిటీని నువ్వు పట్టుకోగలిగితే ప్రపంచమే మారిపోతుంది. మనకి ఇన్ని రిలిజియన్స్ అక్కర్లే. ఇంకేంటే రిలిజియన్స్ అన్ని కూడా విశ్వాసాలే, విశ్వాసాలు వర్తయ్యవు, విశ్వాసాలు వర్తయ్యవు, శ్రద్ధ వర్క్ చేస్తుంది. కానీ శ్రద్ధ విశ్వాసం ఎక్కడ ఉండాలి, నీ మీద ఉండాలి. నాలో ఈ డివైన్ పవర్స్ అన్నీ ఉన్నాయి, నేను ఆ డివైన్ పవర్స్ అన్నిటినీ కూడా నేను యూటిలైజ్ చేసుకోగలను. కానీ ఆ డివైన్ పవర్స్ యూటిలైజ్ చేసుకోవాలి అంటే నువ్వు సాధన చేయాలి. నువ్వు ఇంజనీర్ అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే ఇంజనీర్ అయ్యావు, ఎంత సీరియస్గా సాధన చేసావు, దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టావు ఆలోచించండి. ఓ డాక్టర్ అవ్వాలన్నా, ఓ ఇంజనీర్ అవ్వాలన్నా, ఓ పిహెచ్డి చేసుకోవాలన్నా, ఇందులో అయినా ఈ దేవతాశక్తుల్ని అవగాహన చేసుకోవటానికి అందులో వ్యయవంతు మీరు ఖర్చు పెడితే మీరు సూపర్ మెన్ అయిపోతారు. కానీ శ్రద్ధ లేదు. వి యాక్సెప్ట్, విశ్వాసం మేము రైట్ అవుతాం, ఇప్పుడు కాదండి. వి వెయిట్, వీఆర్ వెరీ బిజీ. ఇంతకంటే మీకు ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలిసినా కూడా మీరు దాని మీద మనస్సు పెట్టలేకపోతే మనకి మన మనస్సు మన బ్రెయిన్ మన దాని మీద ఆలోచించుకోవాలి అసలు మనకి ఎంత తెలివితేటలు ఉన్నాయని. అద్భుతాలు చేసుకోవచ్చు ఈ పవర్ బాబు నువ్వు చేసుకో అంటే అది కాదండి, ఉండండి మేము. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఈ అద్భుతాలు ఉన్నాయి అయితే అన్ని వదిలేసి మాస్టర్ మేము కూర్చొని తపస్సులు చేయటం మొదలెడదామా? వద్దు, అక్కర్లేదు. తపస్సులు ఏం చేయక్కర్లే. న్యూటనో ఎవడో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవటానికి చాలా కష్టపడ్డారు. కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ తెలిసిపోయాక మీరు అంత కష్టమే పడక్కర్లే, ఆ ప్రిన్సిపల్స్ పడుకుంటే చాలు. న్యూటన్ కనిపెట్టినటువంటి గ్రావిటేషన్ లాజ్, డాల్టన్ కనిపెట్టినటువంటి నియమాలు, ఐన్స్టీన్ కనిపెట్టినటువంటి నియమాలు, ఐన్స్టీన్కి ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకు తెలియదు, కానీ ఐన్స్టీన్ చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్ చెప్పడానికి ఒక క్లాస్ చాలు. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఎనర్జీ మాస్టర్ ఇంటర్చేంజబుల్, దాంతో న్యూక్లియర్ ఎనర్జీ మీరు డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఎంత టైం పట్టింది? కానీ ఐన్స్టీన్ అది కనిపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకి తెలియదు. అందువల్ల మీరు తపస్సులు ఏం చేసే ఎక్కర్లే, సాధనలు ఏమి చేసే ఎక్కర్లే, ఈ ప్రిన్సిపుల్స్ చదువుకోండి, అది జ్ఞాన యజ్ఞము అంటున్నాను. ఈ ప్రిన్సిపుల్స్ మనం చదువుకుందాం, ఇతరులు వచ్చి చదివిద్దాం. డిసెంబర్ లోపల ఈ జ్ఞానాన్ని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిపోవాలి. వెబ్సైట్స్ ఉన్నాయి మన వాళ్ళకి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో మనం పోస్ట్ చేసేయచ్చు. మనం ఈ క్లాసులు పెట్టుకుంటున్నప్పుడు ఈ క్లాసుకి ఎంత ఫ్రీక్వెంట్గా ఇది ఇంపార్టెంట్ అని తెలిస్తే హాజరవ్వాలి. మాకు వీలవుతుంది మాస్టర్, శ్రద్ధ లేదు, శ్రద్ధ లేకపోతే ఎవరు చేయగలిగింది ఏం లేదు. కానీ శ్రద్ధ డెవలప్ చేసుకోవాలి, ఇది చాలా మంచిది, ఇది చాలా ఉపయోగపడుతుంది, దీనివల్ల మనకే కాదు రాబోయేటటువంటి తరానికి చాలా ఉపయోగపడుతుంది అని తెలిసినప్పుడు చిన్న ప్రమోషన్ వస్తుంది అంటే నాకు తెలిసి 68 ఇయర్స్ రిటైర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో 68 ఇయర్లో ఏదో టెస్ట్ పాస్ అవుతే ఇంక్రిమెంట్ వస్తుంది అన్నారు. నా ఇంక్రిమెంట్కి వచ్చాం ఆయన, రాత్రిళ్ళు రోజుకి 6 గంటలు చదివాడు. He got the increment, it's okay. సో చిన్న ఇంక్రిమెంట్కి 58 ఏళ్ల వయసులో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నటువంటి వ్యక్తి రోజుకి 6 గంటలు సెలవు వెలిగితే ఇన్ని ఇంక్రిమెంట్స్ వచ్చేస్తాయి మీ జీవితంలో మొదలు అని నేను ముట్టుకుంటూ ఉంటే, మీరు రోజుకి 2 నిమిషాలు కూడా చదువుకోకపోతే మీ యొక్క అవగాహన శక్తికి నా జోహార్లు అనుకుని ఆర్పించి నోరు ముసి కూర్చోవలసి వస్తుంది. కానీ నేను నోరు ముసి కూర్చోను, నేను చుట్టుకుండబోతా. ఎవరికో ఒకరికి బురక ఎక్కుతుంది కదా, కానీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్, యూ హ్యావ్ టు రీడ్. కానీ మీకు అన్ఫార్చునేట్గా ఈ పుస్తకాలు అనేది ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది చాలామందికి. రామకృష్ణ మిషన్ పుస్తకాలు, అరవింద్ చెప్పినటువంటి పుస్తకాల మీద ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది, అది జీవితానికి పనికిరావు అని. మనం మూర్ఖలం కనుక ఎప్పుడైనా పుస్తకం తీసి చదివితే కదా మీకు తెలిసేది అందులో ఏం రాసిందో. అందులో భగవంతుడి గురించి ఏం రాయలే. వివేకానందని మెడ్రాస్లో యూత్ అడిగారు, స్వామీజీ యూ ప్లీజ్ మీ టీచ్ మీ హౌ టు మెడిటేట్ అండ్ వాట్ ఈజ్ యువర్ అడ్వైస్ ఫర్ అస్ అని. గో అండ్ ప్లే ఫుట్బాల్ అన్నది. నీకుందిగా మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ఫర్ ఎ మ్యాన్ మనస్సులో అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యానికి ఒక దిశ ఇవ్వగలిగేటటువంటి వాడు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఈజ్ డీలింగ్ విత్ పవర్స్, మోర్ డేంజరస్ దాన్ రేడియో యాక్టివిటీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ. మరి ఇంతమంది మెడిటేషన్ చేస్తున్నారు కదా, చేస్తున్నాం అనే భ్రమలో ఉన్నారు. ఎవరికి మెడిటేషన్ రాదు, మెడిటేషన్ ఇన్ చైతన్యమే. వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటారే, తండ్రి డాక్టర్ అయితే చిన్నపిల్ల స్టెతస్కోప్ పెట్టుకుని పిల్లలు ఆట ఆడుకుంటున్నారు, మేము మెడిటేషన్ చేస్తున్నామండి, మేము వచ్చేస్తున్నామండి. మెడిటేషన్ చేయగలిగేవాడు హీ కెన్ చేంజ్ ది వరల్డ్, ప్రపంచాన్ని మార్చేయగలడు మెడిటేషన్తో. మరి ఇంతమంది ఇదంతా రామకృష్ణ పరమహంస గురించి చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. దేవతాశక్తుల గురించి మాట్లాడుతున్నాను, మన మనస్సులో ఉండేటటువంటి దేవతాశక్తుల గురించి మాట్లాడుతూ 5 రకాలైనటువంటి మానసిక స్థితులు మీకు ఆ దేవతాశక్తుల్ని మీకు తీసుకొస్తాయి, ఆ చమత్కారాలు మీకు తీసుకొస్తాయి. మొట్టమొదటి చమత్కారం మీ జీవితంలో జరగాలి అంటే మీకు అపోనెంట్స్ ఎవరు ఉండకూడదు, అంటే మీరు చెప్పేదానికి అడ్డు తగిలేవాళ్ళు ఎవరు ఉండకూడదు. అప్పుడే కదా మీరు ఏదైనా చేయగలరు. చల్లబడాలి, ఇంత చల్లబడాలి. ఫస్ట్ మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే మీకు అడ్డు తగిలేవాళ్ళు ఎవరు ఉండకూడదు. దానికి అహింస అనేటటువంటి మానసిక స్థితి మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతే, అహింస అనేది మీ నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి మానసిక స్థితి తప్ప ఋషులు సన్యాసులకి ఉపయోగపడేది కాదు. ఋషులు సన్యాసులకి అడవిలో ఉన్నవాడికి అసలు శత్రువులు ఎవరు ఉంటారు? వాడికి శత్రువులు అంటే నాకు నేను చెప్పింది అర్థమైంది కదా, మీరిచ్చి మీరు ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ దారికి ఎవరు అడ్డు తగలకుండా ఉండాలి అంటే అహింస మీరు పాటించాలి. మొన్ననే నేను ఎగ్జాంపుల్ మీరు విన్నారు కదా, గాంధీ గారి గురించి చెప్పాను. అందరూ చంపేసుకుంటూ ఉంటే, కొట్టేసుకుంటూ ఉంటే ఆయన అక్కడో అక్కడికి వెళ్ళిపోతే ఆయన ఎవరు చంపకుండా మీ మొహం చూసి వదిలేస్తున్నాము. అహింస ఎంత అవసరం అర్థమైంది కదా. నేను ఏదో చేద్దాం అనుకుంటానండి, మా ఇంట్లో వాళ్ళు అడ్డు తగులుతారు, మా పక్కింటి వాళ్ళు అడ్డు తగులుతారు, అందరూ అడ్డు తగులుతారు. నేను మెడిటేషన్ చేద్దాం అనుకుంటాను, అప్పుడే హై పిచ్లో టీవీ పెట్టేస్తారు. మీరు ఎప్పుడు మెడిటేషన్ చేసుకునేది? కానీ మెడిటేషన్ చేసుకుంటే అసలు టీవీ సౌండ్ ఎలా వినిపించిందో నాకు ఇప్పటికే అర్థం కాదు. అదే నవల చదువుకుంటున్నావు అనుకో, టీవీ సౌండ్ పెట్టినా మీకు వినిపించదు కదా. నవల చదువుకోగలం కదా, చదవలేమా టీవీ ఉంటే? మెడిటేషన్ ఎందుకు చేసుకోలేము? కాన్సెప్ట్ అర్థమవుతుందా? శ్రద్ధ విశ్వాసానికి తేడా అది. అహింస అర్థమైందా ఇప్పుడు మీకు? అహింస అనేది ఇది స్టేట్ ఆఫ్ మైండ్. ఏ స్టేట్ ఆఫ్ మైండ్? మనకి ఎవరు కూడా శత్రువులు లేరు. నోబడీ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ అస్. మరి ఇంతమంది అడ్డు తగులుతున్నారు కదండి, మీ మంచికే అడ్డు తగులుతున్నారు, మీ మంచికే అడ్డు తగులుతున్నారు. ఎలా? ఓ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. క్యాన్సర్ గురించి నేను రిపీటెడ్గా ఎందుకు ఉదాహరణ ఇస్తాను అంటే, మనం దాని గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తొందరగా దానికి మందు దొరుకుతుంది. అనేక మంది థాట్స్ ఆ డైరెక్షన్లో వెళ్తాయి కదా, అందుకని అదే ఉదాహరణ ఇస్తాను నేను. క్యాన్సర్కి మందు కావాలి అని వీడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, వీడు అనుకున్న రిజల్ట్ రాలేదు. అంటే ప్రకృతి వాడికి అడ్డు తగిలిందా హెల్ప్ చేసిందా? కాస్త ఆలోచించి చెప్పండి. సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఇది ఒక కాంపౌండ్ తయారు చేశాడు, అది పనిచేయలే. ఇప్పుడు సైంటిస్ట్కి ఈ ఎక్స్పెరిమెంట్ ఉపయోగపడిందా అడ్డు తగిలిందా కదా? మరి మనకి ప్రకృతిలో మనుషులు అడ్డు తగిలితే వాళ్ళు ఉపయోగపడుతున్నారు అనే భావన మనకి ఎందుకు రావటం లేదు? ఆ భావన వచ్చేస్తే నీకు ఆటోమేటిక్గా అహింస వచ్చేస్తుంది. ఐ క్లియర్? ఇక్కడ అహింస అంటే అది. కానీ ముందు మీరు ఇది అనుకోవాలి, ఎందుకంటే ఆ మార్పు రానంత వరకు, ఆ మార్పు వచ్చేసాక ఏదైనా అడ్డు వచ్చింది అంటే అర్థం ఏంటనమాట, డైరెక్షన్ మార్చుకోవాలి. ఆ డైరెక్షన్లో నువ్వు వెళ్ళకూడదు అని అర్థం. నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను కారులో, ఓ రాడ్ బ్లాక్ మీద డైవర్షన్ అని రాస్తుంది, యథావధి అడ్డు తగులుతోంది అని దాన్ని బుద్ధి వెళ్ళిపోయాం అనుకో, గొడవ వదిలిపోతుంది అసలు, మళ్ళీ కార్ డ్రైవింగ్ అది చేయక్కర్లేదు. కానీ అబ్స్టికల్ ఏం చేసింది నీకు? ప్రాణం దూచింది. ఆ భావం మీకు ఇక్కడ ఎందుకు రాలేకపోతోంది? అవగాహన లేదు కనుక. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పరం దర్శితం ఏన తస్మై శ్రీ గురువైన. అంచేత ఏది అడ్డు వచ్చినా కూడా ఖచ్చితంగా అది నీ మంచికే. ఇంకో కథ నాకు గుర్తొస్తూ ఉంటుంది, నా కథలు గుర్తుంచుకోండి. కథలు గుర్తుంటే మాత్రం మీరు డెసిషన్ చాలా ఈజీగా చేసేసుకోగలరు. సాధారణంగా పూర్వకాలంలో రాజు మంత్రి చాలా క్లోజ్గా ఉంటూ ఉండేవారు, ఇది ఆల్మోస్ట్ ఇన్సెపరబుల్ ఫ్రెండ్స్ రాజు మంత్రి. ఒక మంత్రికి ఒక అలవాటు ఏంటి అంటే అంతా మన మంచిదే అనే ఊతపదం పాపం అవుతుంది. పేరు చెప్పినా ఏమనేవాడు అంటే నేను నేచర్ ఇది ఆల్రెడీ ఊతపదమే, నేను ఫాలో అవ్వను దాన్ని. ఊతపదం అంటే అర్థమైంది కదా, వీ డోంట్ ఫాలో ఇట్, వీ జస్ట్ అట్టర్ ఇట్. అంటే విశ్వాసం ఉంది, శ్రద్ధ లేదు. అలాగే ఆయనకు కూడా, మంత్రి గారికి కూడా ఊతపదం అది. ఏంటి? అంతా మన మంచిది అని. రాజుగారికి ఒకసారి వేలు తెగింది, ఏదో పళ్ళు కోసుకుంటే వేలు తెగింది. ఈయన అలవాటు ప్రకారం నోరు జారి అంతా మన మంచిది అనేసరికి రాజుగారికి ఒళ్ళు మండిపోయింది. ఏషైన రవీణ జైల్లో బాకీ వేలు తెగిపోతే మన మంచిగా అంటాడా అన్నది వేలు వేశారు. సరే, పూర్వకాలంలో సాయంత్రం పూట రాజులు వేటకి వెళ్ళేవారు. ఎప్పుడైనా నాకు గుర్తు చేసి ఇప్పుడు నేను చెప్పనది, ఆ కర్మ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ కాన్సెప్ట్స్ మీద అసలు ఈ వేటకి ఎందుకు రాజులు వెళ్ళేవారు, దానివల్ల ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఆస్పెక్ట్స్ ఎలా డెవలప్ అయ్యాయి అన్నది ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కార్మిక ఎఫెక్ట్. అది తర్వాత డిస్కస్ చేసుకుందాం, కానీ అడగండి అది. కానీ ఇప్పుడు అంతా మన మంచికే. రాజుగారు వేటకి వెళ్ళిపోయారు. ఆ వేటకి వెళ్ళిపోతే తనతో ఉన్నటువంటి సైనికులతో కొంచెం దారి తప్పి ఒంటరిగా వెళ్ళిపోయాడు. అక్కడ ఒక కాళికా ఉపాసకుడు పట్టుకున్నాడు ఆయన. కాళికా ఉపాసనలో ఒక ఇది ఏంటంటే, ఒక రాజుని బలి ఇస్తే మంత్రం సిద్ధిస్తుంది అని. అంతే ఈ రాజుగారిని పట్టుకున్నారు, స్నానం చేయించారు, బలికి రెడీ చేశారు. బలికి రెడీ చేస్తున్నప్పుడు ఈయన చేతికి ఉన్నటువంటి కట్టు చూశారు. బలి ఇచ్చేటప్పుడు అన్ని అంగాలు పూర్తిగా ఉండాలి, ఎక్కడా కూడా ఏ లోపం ఉండకూడదు. వదిలేశాడు, వచ్చాడు రాజుగారు. కాస్త సీజన్ మూడ్ అనమాట ఇప్పుడు. కాస్త మంత్రిని విడిపించి కరెక్టే నేను చెప్పింది అంతా మన మంచిదే, మరి నేను నిన్ను జైల్లో పడేశాను కదా, మరి నీకేం మంచి జరిగింది, మరి నువ్వు కష్టపడ్డావు కదా అన్నాడు. ఏం చెప్పేది రాజా, మన ఇద్దరం కలిసే వెళ్తాం, నా అంగాలన్నీ బాగానే ఉన్నాయి, నన్ను జైల్లో పెట్టారు కనుక బతికిపోయాను. ఈ అంతా మన మంచికి అనేటువంటి కాన్సెప్ట్, యోగక్షేమం వహామ్యహం అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అంతా అహింసే. ఎదుటి వాడు అడ్డు తగిలేడు, ఎదుటి వాళ్ళు ఈ అత్త నన్ను బాధ పెడుతుంది, కోడలు నన్ను బాధ పెడుతుంది, వర్షాలు పట్టలేదు. ప్రకృతిలో ఏమి వచ్చినా కూడా అంతా మన మంచికే. మరి ఇదేం మంచి అండి వర్షాలు పడకపోవడం, తర్వాత తెలుస్తుంది ఏం మంచి, మనకేం తెలుసు. జైల్లో పడేసాక మంచి ఎప్పుడు జరిగింది అంటే, రాజుగారు వెళ్ళాలి, ఆయన ప్రాణాలు అక్కడ రక్షింపబడాలి, రక్షింపబడాక ఇక్కడికి వచ్చాకే కదా మనకి జరగాలి. కానీ అంతా మన మంచికి. ఈ అంతా మన మంచికి అనేటటువంటి మానసిక స్థితి అసలు మీకు చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. మిగతా సంగతులు సంగతి వదిలేసేస్తాను, నో టెన్షన్. నేను ఇది అనుకున్నాను, చేయలేకపోయాను. చెప్పండి.
మంచిది, ఖచ్చితంగా మంచిది,
ఇందులో డౌట్ ఏం లేదు. అందుకోసమే కదా ఆ చనిపోయిన వాళ్ళకి కూడా చాలా మంచి జరిగింది. అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఏమంటారు దాన్ని, నల్లబడిపోతుంది శరీరం, ఆపరేషన్ చేస్తారు, కాలికి దానికి కుళ్ళిపోతుంది, గ్యాంగ్రీన్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలు తీసేస్తానంటాడు. తీసేయటానికి ఒరే నువ్వు నా కాలు తీస్తావా అని వాడిని కోపగించుకుంటావా, లేకపోతే వాడికి ఏదైనా డబ్బిచ్చుకుంటారా? డబ్బు ఎందుకు ఇచ్చుకున్నావు? మరి ప్రకృతి కోసేస్తే తప్పు అవుతుందా ఏంటి? అండ్ నేచర్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఏ డాక్టర్. ఇట్లా అక్కడ మిస్టేక్స్ ఏమి ఉండవు, ఇక్కడ అయితే అప్పుడప్పుడు మిస్టేక్స్ జరిగిపోయి ఈ కన్ను బదులు ఆ కన్ను తీసేస్తూ ఉంటారు, ఈ కన్ను బదులు ఆ కన్ను తీసేస్తూ ఉంటారు. ఈవెన్ ఇన్ అమెరికా శ్రీదేవి మదర్కి ఏదో జరిగింది చదివి, నేచర్లో మాత్రం ఆ తప్పు జరగమ్మా, ప్రశ్న ఏం లేదు. అది అంటే డాక్టర్ కాల్ తీసేయటం మన మంచికే అని నమ్మినప్పుడు నేచర్ ఈ ఫైర్ యాక్సిడెంట్ చేయటం కూడా మన మంచికే. అది ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు అవ్వాలి? నీళ్ళలో మునిగి చనిపోవచ్చు కదా, లైఫ్ ఫైర్ యాక్సిడెంట్, దానికి రీజన్స్ ఉన్నాయి. అది మినీ మ్యాన్సన్స్ బుక్ చదవండి బాగా. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ అది గిఫ్ట్గా ఇవ్వండి, పెళ్లిళ్ళల్లో వాటిలో చాలా మంచిది అది మినీ మ్యాన్సన్. దాని చదవమనండి, కర్మ సిద్ధాంతం అని మనం చెప్తాము, అంతా మన మంచికే అనేది అక్కడ తెలుస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ అది ఎక్కడ తీసుకెళ్ళింది మిమ్మల్ని? అహింసకి తీసుకెళ్ళింది. ఈ అహింస ఎప్పుడైతే వస్తుందో మీలో ఒక అద్భుతమైనటువంటి శక్తి డెవలప్ అవుతుంది. తత్ సన్నిధో వైరత్యాగ, అతని సన్నిధానంలో వైరం ఉండదు. వైరం అంటే ఏంటి? ఇంకోళ్ళని బాధ పెట్టే గుణం ఉండదు. మహావీరుడు బుద్ధుడు గురించి యాక్చువల్గా కళ్ళారా చూసినటువంటి కొన్ని రికార్డెడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మహావీరుడు బుద్ధుడు అడుగు వేస్తూ ఉంటే అక్కడ ముళ్ళు ఉందనుకోండి, ఆ ముళ్ళు పక్కకు తప్పుకుని ఇట్ట పక్క జరిగిపోయేది ఆ ముళ్ళు. అహింస తినకెళ్ళిన వాడు అది, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవరు మీ దగ్గరికి రాలేరు, మరి బాధ పెడుతున్నారు కదా మీ మనిషికే, మీ మంచికే. అది మీకు అర్థం అవ్వాలి. అది మనకి తెలియదు ఇప్పుడు మనకి మంచి ఏం జరిగిందో ఎలా జరిగిందో. అహింస అర్థమైందా? అహింస తర్వాత అస్థేయము, స్టీలింగ్. మేము అక్కడ దొంగతనం చేస్తున్నాం మాస్టర్, మీరు చేసేదే దొంగతనం. మనం చేసేదంతా దొంగతనమే. మనది కాని వస్తువు మనది అంటాం తప్పేగా, దొంగతనమేగా. మనది కాని వస్తువు ఇది నాది అన్నాం అనుకో, డకాయికి వస్తుంది, దొంగ కూడా కాదు నువ్వు. అదే అంటున్నా, అంతే. మరి మనం చేసేదంతా దొంగతనమే. ఈ శరీరం మంది కాదు, ఈ ఆలోచనలు మంది కావు, ఆలోచనలు కూడా మనవి కావు. కొంచెం ఇంకాస్త సైకాలజీ డెవలప్ అవుతే పబ్లిక్ ఒపీనియన్ అని ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు వాళ్ళు. పబ్లిక్ ఒపీనియన్ అంటే మనం ఒక సమాజంలో పుడితే నీ ఆలోచన విధానాలు ఆ సమాజానికి అనుగుణంగా మారిపోతాయి. హిందూ ఫ్యామిలీలో పుడితే హిందూగానే నువ్వు ఆలోచించగలవు, క్రిస్టియన్ పుడితే క్రిస్టియన్గానే ఆలోచిస్తావు. పబ్లిక్ ఒపీనియన్ అంటాం దీన్ని. ఒకసారి ఆ పబ్లిక్ ఒపీనియన్ నిద్రలేస్తే ఆ పబ్లిక్ ఒపీనియన్ మీ ఆలోచనని కూడా పారుస్తుంది. పూర్వకాలంలో 1961 అనుకుంటా నేను 10th క్లాస్ పరీక్షలు రాసుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకతను కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. కాపీ కొడుతున్నాడు 10th క్లాస్ పరీక్షలు నార్త్ ఇండియాలో పట్టుబడ్డాడు. ఆ రెండో రోజు వాళ్ళ ఫ్యామిలీ కాశీ వదిలేసి కలకత్తా వెళ్ళిపోయింది సిగ్గుతో. ఇప్పుడు అసలు కాపీ కొట్టకపోతే సిగ్గుపడతారు. పబ్లిక్ ఒపీనియన్ అర్థమైందా? అక్కడ అంత సీరియస్గా ఉండేది పబ్లిక్ ఒపీనియన్. నార్త్ ఇండియాలో ట్యూషన్స్ పెట్టుకుంటే సిగ్గుపడేవాడు. ట్యూషన్స్ పెట్టించుకుందాం అనుకోండి, అది ఒక చాలా ఇన్సల్ట్ అనమాట. అంటే వీడికి బుర్ర లేదు, టీచర్ క్లాస్లో చెప్పింది అర్థం కాలేదు, అందువల్ల ట్యూషన్. ఇప్పుడు అసలు క్లాసులో ఇంటర్మీడియట్లో జానకు ముందే ముందే ట్యూషన్స్కి వెళ్ళిపోతారు. పబ్లిక్ ఒపీనియన్ అంటే అర్థమైందా? అంచేత ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నేను నా పిల్లవాడికి ట్యూషన్ చెప్పిస్తున్నాను, నా పిల్లవాడికి నువ్వేం చెప్పించుతానే కదా, పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ గైడింగ్ యువర్ స్టెప్. పబ్లిక్ ఒపీనియన్ నా ఆలోచన అంటే మరి అది దొంగతనేగా. అంటే మనం అందరం కూడా పెద్ద దొంగలే. మీ అంతేగా పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అది. అవును, పబ్లిక్ ఒపీనియన్ కి అనుగుణంగా ఉంటే నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఇట్ ఇస్ నాట్ యువర్ ఐడియా. అవును, నాకు అర్థం వెళ్ళాం. అవును నడవు, అప్పుడు పబ్లిక్ ఒపీనియన్ యొక్క ఐడియాది నువ్వు దొంగతనం చేయటం లేదు. యు ఆర్ లివింగ్ కరెక్ట్లీ. నీ ఐడియా కాదంటున్నా అది, నీది కాంతి నాది అనుకుని నువ్వు చేస్తున్నావు. నా పిల్లవాడే డాక్టర్ అవ్వాలి, నా పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలి. నా లైఫ్లో జరిగిన ఒక మిరకిల్ చెప్తాను నేను. అమర్నాథ్ కుండు అని నాకు ఒక బెంగాలీ ఫ్రెండ్ ఉండేవాడు ఇంటర్మీడియట్ నుంచి. సరే, నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, తను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎ వెరీ బిగ్ డాక్టర్ ఇన్ వెరీ ఫేమస్ డాక్టర్ కాశీలో, ఖగేంద్రనాథ్ కుండు అని, కేఎం కుండు. వాళ్ళ పేపర్స్ రీసెర్చ్ అది. ఆయన కోరిక న్యాచురల్గా ఏంటి, వాళ్ళ అబ్బాయి సరే బీఎస్సీ బీజెస్సీలో జాయిన్ చేశారు. ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ ఇయర్, ఒళ్ళు మండిపోయింది వాళ్ళ నాన్నకి. మళ్ళీ చదువు అన్నాడు. సరే, నేను ఎంపీసీ తీసుకుని నేను సెకండ్ ఇయర్ గడిపోయాను, అతను ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు. మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇంకా వాళ్ళ నాన్నకి ఒళ్ళు మండిపోయింది. వీడు ఎప్పుడూ నా దగ్గరకు వచ్చి, వాడికి ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, బొమ్మలు అది వేయటం చాలా ఇష్టం అతనికి, చాలా బాగా వేసేవాడు కూడా. నాకేమో మాస్టర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేయాలని ఉంది. మా నాన్నగారు ఏమో నన్ను డాక్టర్ చేయాలంటున్నారు. సరే, నేను థర్డ్ ఇయర్కి వచ్చాను. అతను మళ్ళీ మూడోసారి విత్ ఆల్ హిస్ ఫాదర్స్ బ్లెస్సింగ్స్ జాయిన్ అయ్యాడు. డాక్టర్ అవ్వాలి మరి వాడు. ఈ లోపల కలకత్తా నుంచి వాళ్ళ తాతగారు వచ్చారు. ఇప్పుడు వాడు నా దగ్గరికి వచ్చాడు, రామకృష్ణ మరి ఇదిలా ఉంది, ఇది మా తాతగారితో అయినా చెప్పించాయా బాబు, నాకు ఇదేం దొరకెక్కటం లేదు. నాకేమో బొమ్మలు తీసుకోవాలని ఉంది, మా నాన్న ఏమో తిడతాడు బొమ్మలు తీసుకోవాలని ఉంది. అది నేను వెళ్ళి వాళ్ళ తాతగారితో మాట్లాడా. మాట్లాడాక వాళ్ళ తన కొడుకుని మరి ఆయన ఏం చెప్పాడో ఏం చేశాడో కన్విన్స్ అయ్యి ఇతన్ని ఫైన్ ఆర్ట్స్లో చేర్పించాడు. గోల్డ్ మెడల్ ఇస్తాయి. ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను విన్న న్యూస్ ఏంటి అంటే, అతను ఒక బొమ్మ తీస్తాడు, దానికి 180,000 ఇస్తారు. అది ఖర్చు అయ్యేంత వరకు హీ ఎంజాయ్స్. మళ్ళీ ఒక బొమ్మ తీస్తాడు. డాక్టర్ అయితే ఎంత సంపాదించి ఉండేవాడు. హీ టూర్స్, వాడు ఇస్తాం అక్కడికి. ఆయన వస్తాను అంటే అందరూ ఉపయోగించుకుంటారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యామిలీ ప్లానింగ్ దాంట్లో ఉన్నాడు, సమ్ వెరీ హై లెవెల్. ప్రైవేట్గా ఓ బొమ్మ తీసుకుంటూ ఉంటాడు, 80,000 తీసుకుంటాడు దానికి కవర్ డిజైనింగ్. మళ్ళా డబ్బు కావాలంటే ఓ బొమ్మ తీసి పారిస్తాడు. క్యూలో ఉంటారు మనుషులు, కానీ మూడుంటికి వస్తే లభించాడు. మరి డీజెక్స్ మూడోసారి ఫెయిల్ అయ్యి, ఐదోసారి ఫెయిల్ అయ్యాక ఏమై ఉండేవాడు అంటే, ఆ తండ్రి నా కొడుకు డాక్టర్ అవ్వాలనుకోవటం వాడే ఆలోచన, పబ్లిక్ ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పాక వాడి ఆలోచన సవ్యంగా పడింది, నా కొడుకు అర్థమయ్యేది ఏదో నేను చేయించాలి. కానీ మన జీవితం అంతా కూడా ఇతరుల ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది అని ఎప్పుడైనా మీకు అవగాహన వస్తున్నా సార్? దానికి మనకు ఒక సాధ్యత కూడా ఉంటుంది, మొగుడు కొట్టినందుకు కాదు, పబ్లిక్ ఒపీనియన్. వచ్చి బాధ చూటికి ఆరేసిన పాప ఇవిడికేం బాధలే. బాధ ఎక్కడొచ్చింది? దాదర్ అస్తేయము ప్రాక్టీస్. మీ థాట్ ఏంటి, మీ ఉద్దేశం ఏమిటి? అస్తేయం అంటే అర్థమైంది కదా. థాట్స్లోనే మనం చాలా దొంగతనం చేస్తాం. చాలాసార్లు మీరు చూసి ఉంటారు, సిమిలర్ నావెల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నావెల్స్ బాగా చదివే వాళ్ళకి అర్థమవుతుంది అది. ఒకే టైప్ ఆఫ్ ప్లాట్ ఉన్నటువంటి నావెల్స్ చిన్న చిన్న మార్పులు వస్తాయి. ముఖ్యంగా మిల్స్ అండ్ బూన్స్ సిరీస్ బుక్స్ ఎవరైనా చదివారా? మీలో ఒకే టైప్ ఆఫ్ కథలు ఉంటాయి అన్ని. ఎద్దనపూడి సులోచన అని దాన్ని ఫాలో అయ్యి అంత ఫేమస్ రైటర్ అయిపోయింది. నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను కూడా ఓ మిల్స్ అండ్ బూమ్ స్టోరీని తెలుగులో రాసి, కానీ నాకు టైం దొరకటం లే. కానీ ఇప్పుడు తర్వాత నాకు అర్థమైంది అది, అమ్మో దొంగతనం అవుతుంది వద్దు అని. అంత కాపీయింగే అండ్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అంత కాదు ఇతర ఐడియాజేగా మాస్ కాపీయింగ్. ఎడ్యుకేషన్ ఇస్ మాస్ కాపీయింగ్, వాడి ఐడియాస్ వీడి ఐడియాస్ తప్పని నేను అంటాను. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కానీ నీది కానిది నాది అనుకు. అందుకే శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఏ పచన్ త్యాత్మ కారణాత్, ఎవడైతే తను భోజనం చేయాలని ఆహారం వండుకుంటాడో తేన ఏవ సహా వాడు దొంగే. మీకోసం వండుకుంటున్నారా, మీరు ఇతరుల కోసం వండుతున్నారా? అంతేత అకార్డింగ్ టు ద గ్రేట్ థీఫ్ దొంగతనాల్లో ఆయన ఎక్స్పర్ట్, అంతేత ఆయన ఒపీనియన్కి మనం విలువ ఇవ్వాలి. రాముడు కనుక ఫలానా వాడు దొంగ అన్నాడు అనుకో, రాముడు పాపం అమాయకుడు మర్యాద పురుషోత్తముడు, అసలు ఈ నెవర్ బ్రోకేలా, అంతేత ఆయన ఒపీనియన్కి విలువ లేదు. కానీ కృష్ణుడు ఈజ్ ఎ మాస్టర్ థీఫ్, ఈజ్ ఎ పిహెచ్డి దొంగత. ఆయన చెప్పాడు ఈ మాట అనుభవం లేదు. నీకోసం నువ్వు వండుకుంటే, నీ కుటుంబం వాళ్ళ కోసం నువ్వు వండుకుంటే నువ్వు దొంగవే. దొంగకి ఏంటి శిక్ష? నీ ఫ్రీడమ్ తోతుంది. దొంగకి మనం ఇచ్చే శిక్ష ఏంటి? జైల్లో పెట్టామంటే నువ్వు ఇచ్చిన శిక్ష ఏంటి? నీ ఫ్రీడమ్ పోతుంది. అంతట మన అందరికీ ఫ్రీడమ్ పోయింది. స్వేచ్ఛ అనేది మనకు తెలియదు, మనం ఫ్రీడమ్ అనుకుంటున్నాం. సాయంత్రం అయిపోయేసరికి మీరు ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకోకపోతే మీకు హాయిగా ఉండదు. జైలు అంతేగా, కానీ దానికి మీరేం పేరు పెట్టుకుంటున్నారు? ఇల్లు అని పేరు పెట్టుకునేసరికి చాలా బాగుంది. కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ జైలు. సొంత జైలు ఉందా అద్దె జైలు ఉందా అన్న దాని మీద కొట్టలేకలు అన్నమాట. ఇప్పుడంతా ఓన్ హౌస్ ఉందనుకో సొంత జైలు, హౌస్ అరెస్ట్. ఇంకా ఎంత తొందరగా మేము ఇల్లు కట్టుకోవాలి? ఇంకేటంటే అద్దెలలో ఉన్నవాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వగలరు. మీరు ఎప్పుడైనా చూసారో లేదు, ఇల్లు కట్టుకోగానే ముందు ఇంట్లో అవడం ఒకటి ఉండాలి, ఫ్రీడమ్ పోయే. ఇవంతా కూడా అసలు ఆ మానసికంగా ఇది జైలు అని కూడా ఎందుకు తెలియటం లేదంటే మీరందరూ దొంగలే కనుక. బై నేచర్ దొంగ జైల్లో ఉండటానికి అలవాటు పడతాడు తప్ప జైలు బయట ఉండటానికి అలవాటు పడతాడు. ఒక స్టోరీ చదివాను మీరాబాయి పాటలో, అది ఎంత కరెక్ట్ నాకు తెలియదు, కానీ బాధ పంజరంలో ఉన్నటువంటి చిలక, నువ్వు దాన్ని వదిలేసావు అనుకో అది మళ్ళీ వచ్చేస్తుంది అట్లకే. ఇట్ ఫీల్స్ సేఫ్ ఇన్ జైల్, పంజరంలో ఉన్న ఫ్రీడమ్ దానికి నచ్చదు. సేమే వ్యవస్థ, సేమ అంతే అప్పుడు అర్థమైంది కదా, దొంగతనం వల్ల యూ లూజ్ యువర్ ఫ్రీడమ్. ఇప్పుడు అంతే కదా, మన ఆలోచనలో నేను ఇది నచ్చింది అని చెప్పే దమ్ము ఎవరికి లేదు. అక్కడ ఏమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు? అహింస అస్తేయం. అంటే ఇప్పుడు ఇందులో యోగా కానీ స్పిరిచువలిజం కానీ ఏం లేదు, ఇట్ సింపుల్ కామన్ సెన్స్. నువ్వు సుఖంగా జీవించాలి, మానవ శరీరధారి అయినటువంటి వాడు కరెక్ట్గా జీవించాలి అంటే ఈ లక్షణాలు వాళ్ళే ఉండాలి. ఈ లక్షణాలు లేకపోతే వాడు ఫ్రీడమ్ విల్ బి కల్టైల్, అహింస కరెక్ట్గా ప్రాక్టీస్ చేయకపోతే వాడు మూమెంట్ విల్ బి కల్టైల్. మూడోది అపరిగ్రహం. అపరిగ్రహము అంటే ఏంటి? స్టాగ్నేషన్. ఏదైనా ఒక వాటర్ స్టాగ్నేట్ అయిపోతే ఏమవుతుంది? 2 రోజులు 3 రోజుల తర్వాత చచ్చిపోతుంది. పరిగ్రహము అంటే తీసుకోవటం, అపరిగ్రహము అంటే తీసుకోకుండా ఉండటం. ఇప్పుడు నాకు తెలిసి ప్రతి వాడికి బాగా అర్థమైంది అవగాహన ఏంటి అంటే కూరలు అవి కూడా ఫ్రెష్గా తింటే మంచిది అని. ఫ్రెష్గా తినకపోతే మంచిది అనే ఒపీనియన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది పబ్లిక్ ఒపీనియన్ కాదు, ఇది ఇది కరెక్ట్ ఒపీనియన్. ఒప్పుకుంటారు కదా ఇది, ఫ్రెష్గా కూరలు తింటే మంచిది. కానీ మన వాళ్ళందరి ఇళ్లలో కూడా సద్ది డబ్బాలు ఉంటాయి. సద్ది డబ్బాలు అంటే ఏంటి? ఫ్రెష్గా పాపం కూరలు కొని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? ఫ్రిడ్జ్లో పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజులు కింద తీసుకొచ్చిన కూర ఉంటుంది, మరి అది పాడైపోతుందిగా, అది తీసుకుని తింటాం. ఇందువల్ల జరిగింది స్టాగ్నేషన్, మూమెంట్ లేదు. అంటే ఏంటి, రేపు ఎప్పుడో తినాలి అనుకున్న దానికోసం ఇప్పుడే కూడబెట్టుకుంటున్నావు. కూడబెట్టుకో, తప్పేమీ లేదు. దానివల్ల నువ్వు నీ జీవితంలో ఎప్పుడు ఫ్రెష్ కూరలు తినవు, గ్యారంటీ అది. మీలో చాలా మంది ఫ్రెష్ కూరలు తిన్నారు అని నేను ఒప్పుకోను. క్విజ్ ఉన్న వాళ్ళు గ్యారంటీగా తినలేరు ఫ్రెష్ కూరలు కదా. అంచేత మీకు తెలిసినటువంటి ఒక అతి పెద్ద ఆరోగ్య సూత్రానికి ఈ స్టాగ్నేషన్, పరిగ్రహం. పరిగ్రహం అంటే ఇప్పుడు అర్థమైంది కదా, కూలింగం. కూరగాయలు కూల్ చేస్తేనే మీకు ఇంత ప్రమాదం వస్తే, బ్యాంకులో డబ్బు కూల్ చేస్తే ఏమవుతుందో అనేది అర్థం కావటం లేదు మీకు. ఇంచేత పబ్లిక్ ఒపీనియన్, బ్యాంకులో డబ్బు ఉంటే చాలా మంచిది అనుకుంటున్నారు. ఎప్పుడు ఏ బ్యాంకు స్నాచ్ అయిపోతుందో, ఇప్పుడు చాలా మందికి నిద్ర పట్టడం లే, అందులో ఫేస్ అనేది ఏం లేదు, అయినా బ్యాంకులో పెడతారు. పరిగ్రహం అపరిగ్రహం అర్థమైంది కదా. మీకు ఎంత కావాలో, ఏ రోజుకి ఎంత కావాలో క్రైస్ట్ ఇందులో చాలా బాగా చెప్తాడు. సారో చిలకలకి వాటికి ఎవడు తిండి పెడుతున్నాడు, జంతువులకి వాటికి ఎవడు తిండి పెడుతున్నాడు. అలాగా జియోలాజికల్ దాంట్లో మన హిందూ కాన్సెప్ట్ లో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అంటాం మనం, 84 లక్షల స్పీసీస్. అందులో పరిగ్రహము అనేది ఒక మానవుడికి తప్ప మిగతా వాటికి పరిగ్రహం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, మిలిటరీ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు. ఈ మూడు లేకుండా మానవ సమాజం లేదు. ఈ మా మూడు ఉండాల్సిందేగా మనిషికి, జుడిషియరీ ఉండాలిగా, పోలీసు ఉండాలిగా, మిలిటరీ ఉండాలి. మిగతా స్పీసీస్కి ఈ మూడు లేవు, కానీ హ్యాపీగానే బతుకుతున్నాయి. వాటిలో ఆకలి సాగులు ఏమి ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలే. సరే, ఎప్పుడైనా ఆకలి సాగులు ఉన్నాయి వాటికి, వీటికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిగ్రహం. ఈ పరిగ్రహం వల్ల ఎంత కొంత ములుగుతుందో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను పెద్ద లిటరేచర్ చదవటం లేదు, కానీ కాశీలో ఉండేటప్పుడు ఏంటంటే పొలిటికల్ సైన్స్లో మా ఫ్రెండ్ ఒక అతను రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. మ్యాగజీన్ ఏదో వచ్చేది, పాపులేషన్ డేటా ఏదో, నాకు ఇప్పుడు గుర్తులేదు మ్యాగజీన్. ఆ మ్యాగజీన్లో 480 మిలియన్ లీటర్స్ పాలు సముద్రంలో పారదూస్తుంది జర్మనీ. 480,000 లీటర్స్ పాలు, మిలియన్ లీటర్స్. ఎందుకు అంటే అది ఇతరులకు ఇచ్చేస్తే ప్రైస్ డౌన్ అయిపోతుంది. కానీ అంత పాలు కనుక మనం కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, అసలు బియ్యం కూడా అంతే, కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కనుక ప్రపంచంలో ఉంటే అసలు అంతా ఎక్సెసే. నా దేశంలో పండింది మాత్రమే నాకు చెందాలి అనేటటువంటి ఆ మూర్ఖత్వం కనుక మనం వదిలేసుకోగలిగితే, పరిగ్రహం కనుక మనం వదిలేసుకోగలిగితే, కావలసినంత స్పేస్ ఉంది. ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఏమీ చేయదు మన రష్యా, అమెరికాలో కొన్ని ఏరియాస్లో 300-300 ఎకరాలు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. దాన్ని ఏమంటారు వాళ్ళు, ర్యాంచర్స్ ఏదో అంటారు. అంత స్పేస్ ఉంది అక్కడ. కేవలం కావాల్సింది ఏంటి, పరిగ్రహం ఉండకూడదు. ఇది నాది, ఈ ఊరు నాది, నేను ఇక్కడే ఉంటాను అనేటట్టు లేకుండా ఫ్రీ మొబిలిటీ కనుక వచ్చేస్తే ఫుడ్కి ప్రాబ్లం ఉండదు, దేనికి ప్రాబ్లం ఉండదు, దేనికి. PL480 స్కీమ్ అప్పుడు గుర్తుందా, శ్రీలంక నుంచి వచ్చేది, అమెరికా నుంచి గోధుమలు. PL480 ఏదో నాకు గుర్తు లేదు అది ఎంత. ఇప్పుడు ఆ ఎకానమిక్ టచ్లో లేను నేను. ఇప్పుడు రీసెర్చ్ చేసుకున్నప్పుడు ఇదంతా లెక్చర్స్ దంచుతూ ఉండేవాడిని అప్పుడు. అక్కడ ఇదంతా డేటా బట్టికొచ్చి ఇప్పుడు మనకు ఆ డేటా అనవసరం అనిపించింది. అది వేస్ట్ చేస్తుంది అని తెలిస్తే చాలు. చైనాకి ఉన్నపాటి ధైర్యం లేదు. అప్పుడు చైనా వాళ్ళు అమెరికా ఆ గోధుమలు పంపిస్తే చైనీస్ యూత్ రిటర్న్ చేశారు, మాకు అక్కర్లేదు, చచ్చిపోతే చచ్చిపోతాం ఆకలితో కానీ మేము మీ గోధుమలు తీసుకోమని. నెక్స్ట్ ఇయర్ దే బికేమ్ సెల్ఫ్ సఫిషియెంట్ చైనీస్ యూత్. తీసుకెళ్ళలో మీకు గుర్తుందా, అప్పుడైతే చాలా ఫైటింగ్ జరిగి పోలీసులు స్టూడెంట్స్కి మధ్య. నేను ఇప్పుడు కదలండి, అది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు మీరు కుట్టి కూడా ఉండరు చాలామంది, సో నో ప్రాబ్లం. ఇందుకు చెప్తున్నాను ఇది, ఆ పరిగ్రహం, ఆ క్యారెక్టర్ మనం వదులుకోలేకుండా ఉన్నాం. నేను నిలవ ఉంచుకోకపోతే రేపు నాకేమవుతుంది. కానీ అవధూతలు చరిత్ర మీరు చదువుతున్నారు కదా, వాళ్ళు ఏం నిలవ ఉంచుకోరు. కానీ ఆ నిలవ ఉంచుకోనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిలవ ఎలా ఉంచుకోవాలి అని అడుగుతున్నాం మనం. ఆపోజిట్స్ అట్రాక్ట్ ఏమో, ఇద్దరు అంతే కదా ఈ అవధూతలన్నీ వాళ్ళకేమి ఎందుకు నిలవ ఉంచుకోరు? నిలవ నువ్వు ఎప్పుడైతే ఉంచుకో, తమాషా ఏం జరుగుతుంది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తిధారలు మీ వైపు టర్న్ అవుతాయి. వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆల్ ఎనర్జీస్ ఫ్లో ఇన్ యువర్ డైరెక్షన్. నిలవ ఉంచుకుంటే వ్యాక్యూమ్ ఉండదు, వ్యాక్యూమ్ ఉండదు కనుక మీ దగ్గరికి ఫ్లో లేదు. ఇంకా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ 2-3 ఏళ్లలో కంప్లీట్ గా స్మాష్ అయిపోతుంది. స్మాష్ అవ్వకపోతే డబ్బు నిల ఉంచుకునేటటువంటి రోగం నుంచి మనిషి బయటపడ్డు. కానీ అప్పుడు ఇంకో రకంగా నిల ఉంచుకుంటాడు, భూమిలో తవ్వి కురకాన వాళ్ళలాగా అలవాళ్ళ వాడు పోతే కదా, పోతే పోని అప్పుడు ఇంకోటి ఒకటో తోపుకుంటాడు. ఏముంది ఇంత అపరిగ్రహం ప్రిన్సిపల్ అర్థమైంది కదా, మనకి ఎంత అవసరమో అంతే. ఆహారం తింటున్నప్పుడు కూడా కడుపు నిండిపోయాక తినకూడదు. కడుపు నిండిపోయిన తర్వాత తినటం వల్లే ఈ ఒబెసిటీ క్లినిక్స్ బాగా డబ్బు చేసుకోగలుగుతున్నాయి. వాడు కడుపు నిండిపోగానే ఆపిస్తాడు అనుకోండి, అసలు ఒబెసిటీ క్వశ్చనే రాదు కదా. కానీ మనం ఎప్పుడు కూడా జెరింటాలజీయా ఏంటి ముసల్తనం మీద రీసెర్చ్, అందులో మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నాను నేను, మనిషి తను తినవలసిన దానికంటే కేవలం 5 రెట్లు ఎక్కువ తింటుందట. అందరూ అంతటా డాక్టర్స్, ఏ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఏం అడ్వైస్ చేశారంటే, మీరు ఒకరోజు ఎంత ఆహారం తింటున్నారో దాన్ని ఒకసారి కొలుచుకోండి, అందులో 20% మాత్రమే తినండి, మీకు అది సరిపోతుంది, అంతకంటే ఎక్కువ తినకండి. మీరు ఇప్పుడు తినే దాంట్లో 20% తినాలి మీరు. అది ఇక్కడ వేటపాలెంలో మీరు ఎక్స్పెరిమెంట్ చేద్దాము. దాన్నే మన భారతీయ ఋషులు ఏం చెప్తారు అంటే చాంద్రాయణ వ్రతం అంటారు, రాజశుక్ర వ్రతం. అందులో వాళ్ళు మనిషి మీద ఎక్స్పెరిమెంట్ ఇంకా వాళ్ళు చేయలేదు. కానీ మీరు యోగా బుక్ ఒకటి ఇచ్చారు, అందులో డేటా ఇదంతా. లాంజివిటీ 200% పెరుగుతుంది. మీరు ఇప్పుడు తింటున్న దాంట్లో 150 తింటే మీ లాంజివిటీ 200% పెరుగుతుంది. అంటే పూర్వకాలం ఋషులో 600 ఏళ్ళు 1000 సంవత్సరాలు బతికారు అంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. ఇప్పుడు మీరు కూడా కందమూలాలు అవి తింటే ఈవెన్ నౌ యూ కెన్ లివ్ ఫర్ 200 to 300 ఇయర్స్ అని వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. వాళ్ళు అన్వాంటెడ్ ఫుడ్, ఇందుకు ఈ అన్వాంటెడ్ ఫుడ్ కూడా పరిగ్రహమే, మన శరీరంలోకి దుప్పించుకోవటమే. కూల్ డ్రింక్ స్టాటస్ సింబల్. నిన్న హైదరాబాద్ లో సినిమాకి వెళ్ళాను నేను, ఏ సినిమాకి వెళ్ళాను నేను, స్పైడర్ మ్యాన్, అది ఏంట పెద్ద స్క్రీన్ ఐమాక్స్ అనిపించింది. అసలు ఆ స్క్రీన్ చూడటానికి వెళ్ళాను నేను, 3 ఏళ్ళు పట్టింది నాకు అక్కడికి వెళ్తానికి. ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా చూద్దాం అనుకోవటం, ఏదో ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ అయిపోవటం చూడలేకపోవటం. మొన్న మాత్రం ఆయన డిటర్మిండ్ అనమాట, నేను అంతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి వెళ్ళాను నేను ఐమాక్స్ దానికి. ఈ కాన్సెప్ట్స్లో ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను నేను, ఇది పరిగ్రహము, గ్యాదరింగ్. ఈ ఫుడ్ గ్యాదరింగ్ చేసుకోవటానికి మన స్టమక్, ఎప్పుడైతే నువ్వు ఎక్స్ట్రా ఫుడ్ గ్యాదర్ చేసుకుంటావో స్టాగ్నేట్ అయిపోతుంది మీ బాడీ. మీ బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ కానీ, ఫుడ్ డైజెస్ట్ చేసేటటువంటి ఎంజైమ్స్ కానీ అవన్నీ కూడా ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓవర్ వర్క్ ఎన్నాళ్ళు చేయగలవు, అవి ఎన్నాళ్ళు చేయగలవు. ఇక్కడ ఐమాక్స్ సినిమాకి వెళ్ళినప్పుడు స్పైడర్ మ్యాన్ కదా, దానికి ఇంటర్వెల్ లేదు. ఇంచేత మా విజయ, సుకృత వాళ్ళు వచ్చారు, ఇంటర్వెల్ లేదు. మేము బయటకు వచ్చాక మా విజయ ఏం చెప్పిందంటే, అన్నయ్య బావగారు 200 రూపాయలు మిగిలాయండి. ఇందుకు 200 రూపాయలు? అసలు హాల్ టికెట్టే ఖరీదు ఎక్కువ, ఇంత కూల్ డ్రింక్ తాగకపోతే అది స్టాటస్ తక్కువ అనమాట. అందుకు కానీ ఈ కూల్ డ్రింక్స్లో ఫాస్ఫరిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ఉంటుంది. కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఫాస్ఫరస్ అంటే డేంజరస్ ఎలిమెంట్ తెలుసు, ఫాస్ఫారిక్ యాసిడ్ అంతకంటే పెద్ద డేంజరస్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు ఏం చేశారు అంటే, సైంటిస్టులు ఈ కోకో కోలా దాంట్లో కోల్డ్ బీవరేజెస్లో మనిషి యొక్క దంతాలు పడిస్తారు, 3 అవర్స్లో కరిగిపోయేవి. ఆ కూల్ డ్రింక్ మీరు మీ పిల్లలకి ఇస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ స్టేటస్. మీకు మీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది. వాళ్ళు పళ్ళు ఉడిపోతే ఉడిపోనీ కాక నా స్టేటస్ అపరిగ్రహం. ఏది మనకి అనవసరమో దాన్ని అసలు మనం ముట్టుకోకూడదు. స్టేటస్ సింబల్ కానీ ఏదైనా కానీ మా వాడు పిల్లవాడు ఏడుస్తాడండి, ఏడుస్తే విషయం ఇచ్చేస్తా. ఎంతమంది మీలో వాడు ఏడుస్తున్నాడు అనే విషయం ఇవ్వటానికి రెడీగా ఉన్నారు, కానీ కూల్ డ్రింక్స్ ఇవ్వటానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? నిజం చెప్పండి, ప్రతిష్టం పట్టించరా? మీరు విషయం ఇస్తున్నారు వాళ్ళకి. ఫాస్ఫరిక్ యాసిడ్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో భగవంతుడు తెలియాలి అది ఇంటెస్టైనల్ లైనింగ్స్కి దానికి ఏం ఎఫెక్ట్ ఇస్తుందో. కానీ హ్యూమన్ ఎనాటమీ అంత గొప్పది అసలు. ఇంత మనం వ్యధపనం చేసినా ఇట్ స్టిల్ కంటిన్యూస్ ఫర్ 70 odd years విత్ ఆల్ ఓవర్ ఫులిష్నెస్. ఈ ఫులిష్నెస్ అన్నీ లేకుండా ఉంటే ఎన్నేళ్ళు బతుకుతుంది? ఏమో ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ పాసిబుల్ అవుతుందేమో. ఈ పొల్యూషన్ అది లేకపోతే దానికి పెద్ద యోగా అది ఏం అక్కర్లేదేమో. ఇది ఏ కాన్సెప్ట్లో చెప్తున్నాను నేను? అపరిగ్రహం అంటే మీకు ఏది అనవసరమో దాన్ని తీసుకోకండి. దిస్ ఇస్ నథింగ్ టు యోగా. ఇందులో యోగాకి సంబంధించింది ఏమీ లేదు. కానీ దీనివల్ల వచ్చేటటువంటి మ్యాజికల్ పవర్స్ చూడండి. అహింస వల్ల ఏమొస్తుందని చెప్పాను మీకు, వైరు శత్రువులు ఉండరు మీకు. అస్తేయము వల్ల భూమిలో ఉన్నటువంటి రత్నరాశులు ఎక్కడున్నాయో మీకు తెలిసిపోతుంది. భూమిలో ఎక్కడెక్కడ ఏ రత్నాలు ఉన్నాయో చెప్పండి మాస్టర్. అయితే నేను చేస్తాను అంటే నువ్వు స్టార్టింగే దొంగతనంతో చేస్తున్నావు రాదు. నువ్వు దాన్ని మిస్యూజ్ చేయవు అనేటటువంటి మానసిక స్థితి, నాకు తెలిసినా నేను యూజ్ చేయను దాన్ని అనేటటువంటిది వస్తే భూమిలో ఉన్నటువంటి రత్నరాశుల గురించి తెలుస్తుంది. వివేకానంద దానికి పెద్ద ఉదాహరణ. ఇంకా ఇండిపెండెన్స్ రాని ఇండియా టైం అప్పుడు జంషెడ్జీ తాత లండన్ వెళ్ళాడు బిజినెస్, ఏం ప్లాంట్ అని స్టీల్ ప్లాంట్ వేయటానికి. ఎక్కడ చేద్దాం ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం అని ఏదో డిస్కషన్స్ జరిగింది. చివరికి వాడు పెర్మిషన్ ఇవ్వలే బ్రిటిషర్స్. అప్పుడు వివేకానంద లండన్లో ఉన్నాడు. వివేకానందకి అసలు పేరు ఏంటంటే పేట్రియాట్ సెయింట్ అని. పేట్రియాట్ సెయింట్ అంటే ఏంటి, భారతదేశం మీద ఆయనకి చాలా ప్రేమ ఉంది. అసలు సైన్స్కి ప్రేమ ఉండకూడదుట, ఎవడు చెప్పాడో మన నాకు తెలియదు. అంతేత ఆయన విక్రించినట్టు కూడా, ఏంటైనా ఏం సన్యాసం, భారతదేశం అంటే ఇంత ప్రేమ ఆయనకి అని మరి వ్యంగ్యంగా కూడా పేట్రియాట్ సైంట్ అంటారు. మనకి మాత్రం అది వ్యంగ్యం కాదు, వీ లవ్ హిమ్. భారతదేశం మీద ఆయనకి ఇంత ప్రేమ ఉంది కదా అని అప్పటికి ఇంత పేరు లేదు వివేకానందకి. జస్ట్ ఈజీ ఫ్రమ్ ఇండియా, నేను ఇండియా నుంచి వచ్చాను కదా అని ఆయన వివేకానంద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇది ప్రాబ్లం అండి నాకు, ఎక్కడ నేను ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలో నాకు తెలియటం లేదు, ఎక్కడ చేస్తే బాగుంటుంది లండన్లో. సరే ఇండియా మ్యాప్ తెమ్మన్నాడు. తమ్మని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైతే టాటా నగర్ ఉందో అక్కడ ఆయన పిన్ పాయింట్ చేశాడు. పిన్ పాయింట్ చేసి ఇక్కడ కట్టండి మీరు ఆ ప్లేస్. అప్పుడు తనకి పని కనుక వాళ్ళు ఒప్పేసుకున్నారు, ఏముండదులే అక్కడ అని. మరి ఇప్పుడు ఏమైంది అది? అస్థేయం. పూర్వకాలంలో ఆ మహాత్ముల దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు అది ఎందుకు పనిచేసామంటే వాళ్ళ కోసం వాళ్ళకేం అడిగేవారు కాదు, మాకు ఇదేదో ఉంటే చాలా బాగుంటుంది అని అడిగేవాళ్ళు కాదు. ఆ పవరు అలాగే పనిచేసేది. అంచేత ఇఫ్ యూ వాంట్ టు నో వేర్ మనీ ఈజ్ అండర్ ది గ్రౌండ్, ఇతరులకు ఉపయోగించుకోవచ్చు. ఇతరులకు ఉపయోగించుకున్నప్పుడు ఇట్ వాజ్ అపరిగ్రహము. పూర్వజన్మ వృత్తాంతం తెలుపుతుంది మీకు యువర్ పాస్ట్ లైఫ్. పాస్ట్ లైఫ్ అప్పుడు బిలీఫ్ అవ్వదు, శ్రద్ధ అవుతుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా శ్రద్ధ బిలీఫ్కి తేడా. అంతేదా అపరిగ్రహం ఎవరైతే కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాలన్నీ కూడా తెలిసిపోతే. ఇప్పుడు ఇందాక మనం చెప్పాను కదా ఫైర్ యాక్సిడెంట్ ఏం మంచిదండి, అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఫైర్ యాక్సిడెంట్ అవటమే చాలా మంచిదండి. ఈ యాక్సిడెంట్స్ ఇవంతా కూడా మన ఉద్దేశాల్లో బాధాకరమైనటువంటి విషయాలే కానీ దెన్ వన్స్ యూ నో ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ బాధ ఉండదు, చాలా ఆనందిస్తాం మనం. ఈ పరిస్థితి దేని వల్ల వచ్చింది? యమములో మూడు యమాల గురించి చెప్పాను, అహింస, అక్షయము, అపరిగ్రహం. దీస్ ఆర్ ఓన్లీ సైకలాజికల్ ఎఫెక్ట్స్, అంతే తప్ప ఇందులో యోగము, భగవంతుడు ఏం లేదు అక్కడ. ఇవి అంతా కాకుండా ఇంకో రెండు ఉన్నాయి యమ నియమాల్లో, బ్రహ్మచర్యము, సత్యము. అవి ఇప్పుడు నేను చెప్పను. నేను నియమాలకు వెళ్దాం. నియమాలలో కూడా రెండు నియమాల గురించి నేను ఎక్కువగా చెప్పాను నేను, కానీ చాలా ఇంపార్టెంట్ నియమం ఒకటి ఉంది, సంతోషము, సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? నాకు ఉన్న చాలు, ఇంతకంటే నాకేం అక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు సాటిస్ఫాక్షన్ అయిపోతావో ఆనందమే ఆనందం. దానికి కూడా నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను. నేను ఒక రాజుగారికి విచిత్రమైన జబ్బు చేసింది, క్యూర్ కాలే అది. సాధారణంగా రాజుగారి జబ్బులు క్యూర్ అవ్వవు కూడా, ఎందుకంటే డాక్టర్లు వాళ్ళు కూడా తొందరగా దాన్ని క్యూర్ చేయరు. ఎందుకు క్యూర్ తొందరగా క్యూర్ చేయరు? మీరే అనుకోకుండా నేను సంగతులు చెప్తున్నానండి. సరే, ఆ రాజుగారికి కూడా క్యూర్ కాలే. సరే, ఇటు ఇంకో దేశపు రాజులు, ఇంకో దేశపు రాజులు, ఇంకో దేశపు రాజులు కాదే, నేను వైద్యులు వాళ్ళు అందరూ వచ్చారు. చివరికి ఒక స్పెషలిస్ట్ వచ్చాడు, చూశాడు. ఐ నో ద క్యూర్, కానీ నా దగ్గర మందు లేదన్నాడు. నీ దగ్గర లేకపోతే ఏముంది బాబు, ఎక్కడ దొరుకుతుందో చెప్పు, నేను తెస్తా ఉన్నాడు. ఓ హ్యాపీ మ్యాన్ యొక్క షర్ట్ని మీరు 24 గంటలు వేసుకోగలిగితే మీ రోగం పోతుందన్నాడు. అదే అంత అన్నాడు, పంపించాడు. దేశంలో ఉన్న మళ్ళా ఒక్కడ దొరకలేవాడికి. మళ్ళాగే, ఆర్ యూ హ్యాపీ? ఎక్కడండి, ఏదో కావాలి. యు వాంట్ సంథింగ్, ఇప్పుడు హాయిగా బతుకుందావు నువ్వు. ఆనంద్ సినిమా మీలో ఎవరైనా చూశారా? ఎంతమంది చూశారు? రాజేష్ ఖన్నా అండి. ఆనంద్ సినిమాలో ఒక డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది, అది ఏడుస్తుంది వాడి డాక్టర్ వైఫ్, రాజేష్ ఖన్నా చనిపోతాడు అని తెలిసాక. అప్పుడు అతను చెప్పిన డైలాగ్ గుర్తుంది, ఎప్పుడో నేను చస్తాను కానీ మీ కళ్ళు చూడలేకుండా ఉన్నాను, మీ కళ్ళల్లో నేను చచ్చిపోతాను అని ఏడుపే కనిపిస్తుంది తప్ప ఇప్పుడు నేను బతికున్నానుగా, తర్వాత ఇప్పుడో సావటానికి ఎందుకు ఏడుస్తామంటాడు. మన కోరికలు మనవి కూడా అలాగే ఉంటాయి, ఎప్పుడో ఏదో రాలేదు కనుక యు ఆర్ వెరీ వెరీ అన్హ్యాపీ. అది వచ్చాక ఇంకో అన్హ్యాపీనెస్ మనం రెడీగా ప్లాన్ వేసుకుని ఉంటాం అన్నమాట. అంతేత వ్యాధి అన్హ్యాపీ, అది మాత్రం ఇమ్మోర్టల్ అన్హ్యాపీనెస్. సరే, బయలుదేరి చివరికి మంత్రి బయలుదేరాడు, ఇంకా మీతో లాభం లేదు, నేను వెతుకుతాను. సరే, అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళగా వెళ్ళగా అవుట్ స్కర్ట్స్లో ఎక్కడో ఆ రాజ్యం యొక్క అవుట్ స్కర్ట్స్లో మంచి ఫ్లూట్ వినిపిస్తుంది, హుషారైనటువంటి ఫ్లూట్ అన్నమాట. హుషార రాగం కాదు, ఉత్సాహ రాగం. ఇక్కడ వీడు గ్యారంటీగా వీడు హ్యాపీగా ఉన్నాడని మంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయన మా రాజుగారికి ఇలా బాధగా ఉంది, మీ షర్ట్ ఒకటి ఇప్పిస్తే, ఐ డోంట్ హ్యావ్ ఎ షర్ట్ అండి. సంతోషం, కంటెంట్మెంట్. మనకి ఇన్ని ఉన్నా కంటెంట్మెంట్ లేదు, ఇంకా ఏదో లేదనేటువంటి ఏడితే తప్ప అంటే కంటెంట్మెంట్ ఉన్న దాంతో తృప్తి పడటం. ఇది నియమాలలో ఫస్ట్ నియమం. ఇందులో స్పిరిచువలిజం ఏం లేదు, సింపుల్ సైకలాజికల్ కామన్ సెన్స్, సంతోషం. ఇది ఎనీవన్ కెన్ అడాప్ట్ చేశారు, ఉన్న దాంతో తృప్తి పడగలగటం అంతే. కాదండి, నేను తృప్తి పడితే కాంపిటీషన్ పెట్టాను, కంపించుకో, నేను అవుడు కాదండి. నేను మీ ఇష్టాలి, మీరు సంతోషంగా ఉంటారా, ఆనందంగా ఉంటారా, లేకపోతే సంతోషంగా ఉండకుండా టెన్షన్స్లో ఉంటారా, ఇష్టం. సంతోషం తర్వాత ప్రణధాని ఇప్పుడు చెప్పాను నేను, స్వాధ్యాయం. స్వాధ్యాయానికి రెండు యాంగిల్స్లో మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి గురువుల సబ్జెక్ట్ మీరు చదువుకుని అది మీరు ఎంత ఇంప్లిమెంట్ చేయగలిగారు, ఎంత ఇంప్లిమెంట్ చేయగలరు అనేటటువంటిది స్వాధ్యాయం అవుతుంది. పుస్తకాలు చదవడం కాదు, పుస్తకాలు చదివిన తర్వాత దాన్ని మీరు ఏం చేయాలి, మీ దాంట్లో ఇంప్లిమెంట్ చేసుకోగలరు కానీ మీ డైలీ లైఫ్ లో. స్వాధ్యాయం, స్వాధ్యాయం తర్వాత తపస్సు. తపస్సు అంటే ఏంటి, మీరు ఏది డెవలప్ అవ్వాలనుకుంటున్నారో మీరు స్వాధ్యాయం చేస్తారు కదా. స్వాధ్యాయం చేసిన తర్వాత ఈ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి, నేను ఈ విధంగా డెవలప్ అవ్వాలి, నేను చెయ్యాలి అంటే యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మెనీ అదర్ థింగ్స్. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని మనం తపస్సు అంటాం. తపస్సు, సంతోషము, స్వాధ్యాయం, దాని తర్వాత శౌచము, క్లీన్లీనెస్, ఆర్డర్లీనెస్, అన్నీ కూడా ఒక వ్యవస్థగా ఉండాలి. ఇది ద ఫండమెంటల్ సైకలాజికల్ కాన్సెప్ట్ మనం శ్రద్ధ విశ్వాసం డెవలప్ చేసుకోవటానికి. ఈ నియమాలు మీరు పాటిస్తేనే విశ్వాసం శ్రద్ధగా మారుతుంది. ఈ నియమాలు మీరు పాటించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కూడా ఈ యోగం కాన్సెప్ట్స్ మీరు ఆచరణ తెచ్చుకోలేదు. క్లియర్? ఈశ్వర ప్రణిధానము నేను చెప్పలేదు, బ్రహ్మచర్యము గురించి నేను చెప్పలేదు, సత్యము గురించి నేను చెప్పలేదు. ఇంకేంటే ఈ మూడు కూడా పబ్లిక్ ఒపీనియన్ ద్వారా సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. పబ్లిక్ ఒపీనియన్ దీని గురించి ఏం ఆలోచిస్తుందో అది యోగి కాన్సెప్ట్ కాదు. మీకు దీని గురించి ఉన్నటువంటి ఐడియాస్ ఏంటి అంటే పబ్లిక్ ఒపీనియన్. బ్రహ్మచర్యం అంటే పబ్లిక్ ఒకలాగా ఆలోచిస్తుంది, ఈశ్వర ప్రణిధానం అంటే పబ్లిక్ ఒపీనియన్ ఉంది. అంచేత ఆ పబ్లిక్ ఒపీనియన్ ముందు మీ బ్రెయిన్ నుంచి వాష్ చేయాలి. నేను అది వాష్ చేశాక ఈ యోగి కాన్సెప్ట్ మీ బుర్రలోకి పెట్టాలి. ఇంతకు ఇప్పటికే నేను చాలా సేపటి నుంచి చెప్తున్నాను కనుక మీకు జెట్ ల్యాగ్ లాగా బ్రెయిన్ ల్యాగ్ వచ్చింటుంది కదా, రాలేదా? రాకపోయినా ఏమి విజులు ఇస్తారు ఇప్పుడు ఏదైనా కోటేశ్వరావు కదా, దానికి వెళ్ళాలి కదా స్వస్తికి. దాని తర్వాత కొంతమంది యజ్ఞోపవీతం ఏదో చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు అక్కడ రెడీ అయిపోండి. వీళ్ళు స్వస్తి మొదలెట్టగానే దత్తుడు ముందు మీకు యజ్ఞోపవీతం వేసిస్తాను అని చెప్పి ఒక 10 మినిట్స్ బ్రేక్ 10 మినిట్స్ ఎక్కడ క్వార్టర్ టు 12 కదా విజులు, అంతే 5 మినిట్స్ బ్రేక్. ఇంతకు మీకు కంటెంట్ ఉండాలి. మాస్టర్ ఇవాళ చెప్పింది చాలే అది ఫస్ట్ క్లాస్ అయిపోయాక మనకు చెప్తా అది అయిపోయింది. అది అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎట్టి పరిస్థితుల్లో మీరు పొద్దున్న 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఈ స్వస్తి ప్రజాభ్య ఆపకండి. ఇట్ విల్ చేంజ్ ద వరల్డ్. ఈ సకాలంలో వర్షాలు అవి పడకపోవటానికి మనం చేయగలిగితే పడుతుంది. మనమే ఎందుకు చేయాలి అంటే నేనేం చెప్పలేను. మాస్టర్